ಸರ್ಪ್ರೈಸ್ ಲಸ್ಪರ್ ಅಂದುಕು ಯೇಸು ಸಿಮೋನ್ ಬರಿಯೋನಾ ನೀವು ಧನ್ಯುಡವು ಪರಲೋಕ ಮಂದಿರ ನಾ ತಂಡ್ರಿ ಈ ಸಂಗತಿ ನೀಕು ಬಯಲುಪರಿಚನೇ ಗಾನಿ ನರಲು ನೀಕು ಬಯಲುಪರಿಚಲೇದು ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್ ಸರ್
తర్వాత రవిబాబు గారు 18వ వచనం
ప్రైజ్ లార్డ్ సార్ 18వ వచనం మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను పరలోకం యొక్క తాళపు సరే అంతే సార్ 18వ వచనం సార్
నెక్స్ట్ రాధాకృష్ణ గారు 19:20 వచనాలు
బ్రదర్ వందనాలు బ్రదర్ ప్రైజ్ గాడ్ దేవుని వాక్యం చదువుకుందాం 19వ వచనం 20వ వచనం చదువుకుందాం పరలోక రాజ్యం యొక్క కాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందును బంధించబడును భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించను దేవుడు పరిశుద్ధి వాక దీవించింది కాక ప్రజలాడుతుంది
అలాగే రత్నకుమారి సిస్టర్ గారు 21వ వచనం
బ్రదర్ గారు ప్రజలాడండి అప్పటి నుండి అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్ర చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ప్రైజ్ లార్డ్ బ్రదర్ గారు
అలాగే సరోజ శిష్యు గారు 22వ వచనం
ప్రైజ్ లార్డ్ అండి పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమ్మగు గాక అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగిన ప్రైజ్ లార్డ్ అండి
అలాగే నారాయణ గారు 23వ వచనం
ప్రైజ్ లార్డ్ బ్రదర్ అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపుకున్నావు అని పేతురుతో చెప్పాను ప్రైజ్ లార్డ్ బ్రదర్
అలాగే అరుణ శిష్యు గారు 24వ వచనం
ప్రైజ్ లార్డ్ సార్ అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను ప్రైజ్ లార్డ్ సార్
సూపిరాణి గారు 25వ వచనం
తన ప్రాణంను రక్షించుకునగోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకును ప్రైజ్ లార్డ్ సార్
లావణ్య శిష్యు గారు 26వ వచనం
ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇవ్వగలడు ప్రైజ్ లార్డ్ బ్రదర్
చివరిగా మానస శాస్త్రి గారు 27-28 వచనాలు
ప్రైజ్ లార్డ్ మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వారికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని థ్యాంక్ యూ
అందరికి కూడా బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం అందరూ కూడా స్పష్టంగా దోషాలు లేకుండా వాక్యం చదవడం అందరూ కూడా స్టడీ టీమ్ అందరూ చక్కగా వాక్యం చదివి వినిపించడానికి వందనాలు తెలియజేస్తూ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం మనం స్పష్టంగా చదవటం అలాగే సభ్యులందరూ ధైర్యంగా మాట్లాడేటట్టు చేయడం సభ్యుల్లో ప్రతి ఒక్కరూ వాక్యం సరిగా అర్థం చేసుకోవడం అందరూ కూడా ఏకాభిప్రాయానికి రావడం బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశాలు మొదటి రోజు మనం బైబిల్ స్టడీలో కొనసాగుతున్నాం కాబట్టి మొదటి రోజు బైబిల్ స్టడీలో మనం గైడ్ లైన్స్ ప్రకారం కొనసాగుదాం ఇప్పుడు చదివిన వాక్యం మనం వాక్య భాగాలు 17 వచనం నుంచి 28 వచనం వరకు చదువుదాం మొదటి భాగం అయిపోయింది మనం స్టడీ రీడింగ్ చేశాం ఓన్లీ తర్వాత నెక్స్ట్ మరలా మనం 17 వచనానికి వెళ్ళి సొంత భాషలో వివరించడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్నదాన్నే మన వాడుక భాషలో సొంత భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మరలా మూడో స్టెప్ కి వెళ్తున్న తర్వాత మరలా మనం ఈ 17 వచనం నుంచి వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తూ మనం వస్తాం. అయితే మనం ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా సొంత మాటలు చెప్తున్నప్పుడు అభ్యంతరాలు అక్కడ ఉన్నదని లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పినప్పుడు మిగతా స్టడీ టీం వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళు సొంత మాటలు చెప్పేటప్పుడు అందరూ కూడా ఆలకించాలి. ఏమైనా లోపాలుంటే మనం ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయాలంటే మనం అందరూ కూడా వినాలి. తర్వాత అభిప్రాయాలు పంచుకునేటప్పుడు మీ సమాధానాలు చెప్పేటప్పుడు ఒకటి లేదా రెండు మాటల్లోనే మీ సమాధానాలు అభిప్రాయాలు పంచుకోవాలి. వివరణ అడిగితే తప్ప స్టడీ లీడర్ వివరణ అడిగితే తప్ప మీరు వివరణలోకి వెళ్ళడానికి లేదు. మీరు వివరణలోకి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారంటే మేము స్టడీ లీడర్గా మనం కొంచెం కంట్రోల్ చేయడానికి మేము మాట్లాడాల్సింది. అలాగే మనం ప్రశ్నలు కానీ అడిగేటప్పుడు అవి ఆరోగ్యకరమైన మీరు చేసే ప్రశ్నలుగా అడగటానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా అభ్యంతరం చెప్పినా ప్రశ్నలు గాని జవాబుల్లో గాని అభిప్రాయాల్లో గాని అభ్యంతరం చెప్పినా సమర్థించినా మనకి ప్రామాణికం వాక్యమే కాబట్టి వాక్యాన్ని వాక్యాధారం చూపించి మాట్లాడేటట్లు ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు మనం ఇలా ధ్యానం చేస్తాం. ఇప్పుడు సొంత మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ స్టడీ చేయడానికి మన మధ్యలో సిఐ మహేష్ సార్ ఉన్నారు. సమయాన్ని సార్ కప్ చెప్తున్నాను. సార్ ఉన్నారా? సార్
నా ఏమన్నా నా వాయిస్ వస్తుందా?
క్లియర్ ఉంది సార్.
థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచండి, ఎక్కువండి. పరిస్థితి దేవైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి మీకు వందనాలు. మమ్మల్ని 9వ తేదీలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. దినాన్ని మీ సన్నిధితో ప్రారంభించడానికి ఇచ్చిన ఈ బైబిల్ స్టడీని బట్టి, ఆన్లైన్ ఆరాధన బట్టి మీకు వందనాలు. ఎస్ఎఫ్బికి ఇచ్చిన ట్రైనింగ్ టీమ్ ను బట్టి, ప్రభా బైబిల్ స్టడీ మెథడ్ ని బట్టి మీకు వందనాలు. చదవబడ్డ వాక్య భాగాలు మేము బాగా అర్థం చేసుకోవడానికి మా సంభాషణ మాకును ఆయన వచ్చిన పార్టిసిపెంట్ అందరికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఉమ్మడి గుంటూరు సహవాసాల నాయకులందరినీ మీరు బలపరచండి. మా దేవా మీకు వందనాలు. ఉదయకాలం స్టడీ టీం దయా మ్యాచ్ బలపరచండి. రఘుబాబు గారిని బలపరచండి. రాధాకృష్ణను బట్టి మీకు వందనాలు. నిర్గుప్తుని బట్టి, సర్వగుప్తుని బట్టి, నారాయణరావు గారిని బట్టి, అర్ణాన్ని బట్టి, సుఫీరాణి, లావణ్య, మానస సిద్ధులందరూ బలపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇమాన్య మీరు బలపరచండి. మధ్యాహ్న స్త్రీల ఐక్య ఆరాధనలు, సాయంకాలం దేవాజల ఆరాధనలు ప్రతిది దీవెనకరంగా జరిగినట్లుగా సహాయం చేయండి. ఆత్మదేవ మీ సహాయమును కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి ఈ ఉదయకాల బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ స్టడీని చక్కగా లీడ్ చేస్తున్న సహోదరుడు నాగే కూడా వందనాలు తెలియజేస్తున్నాను. స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకు వచ్చిన కోఆర్డినేటర్స్ కి, ట్రైనింగ్ టీమ్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పార్టిసిపెంట్స్ కూడా నేను ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ గైడ్లైన్స్ విన్నాం, చక్కగా మీరు చదివారు. తర్వాత గైడ్లైన్స్ ప్రకారంగా చదివిన వాక్యం సొంత భాషలో మీకేమర్థమైందో మాట్లాడాలి. సొంత మాటల్లో వాక్యాన్ని వివరించడం కాదు, వాక్యాన్ని వివరించడం కాదు దాన్ని తెలుగు భాషలో సొంత మాటల్లో చెప్పాలి. నాలుగో పాయింట్ రైట్. మొదటిగా దయా మాథ్యూస్ 17వ వచనం.
ఇక్కడ పై నాలుగు వచనాలు కొనసాగింపు గాని 17వ వచనం ఉంది సార్. అంటే పేతురు గారు నువ్వు సజీవుడవు దేవుని కుమారుడు వెని క్రీస్తు అని చెప్పినప్పుడు మరి యేసుప్రభుల వారు సీమోన్ బర్యోనా నువ్వు ధన్యుడువు పరలోకమందన నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన గానీ నరులు నీకు బయలుపరచలేదని చెప్పినట్లుగా ఉంది సార్. ప్రైజ్ లార్డ్ సార్.
మీరు కాంటెక్స్ట్ చక్కగా చెప్పారు ఏ సందర్భంలో ఉందో. నేను అడిగింది ఏంటంటే 17వ వచనాన్ని సొంత మాటల్లో చెప్పమని. ఎగ్జాక్ట్ గా ఉన్నదని చదివారు, కాంటెక్స్ట్ మాత్రం చెప్పారు. నేను కనెక్షన్ అడగలేదు, ఆ వాక్యాన్ని సొంత మాటలో చెప్పమని అడిగాను. తర్వాత రవిబాబు గారు 18వ వచనం.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ కదా.
18వ వచనం సార్. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవనేరు అని నేను నీతో చెప్పుచున్నాను. క్రీస్తు వారు పేతురు గారు వివరించిన దాన్ని బట్టి, ఆ నీవు సజీవుడు అని దేవుని కుమారుడు అని తెలియజేస్తున్న దాన్ని బట్టి, ఆ క్రీస్తు వారు పేతురు గారితో చెప్తున్న మాట, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువజాలవని పేతురు గారితో చెప్పారు సార్. లేదులేండి సార్.
రైట్ కదా. తర్వాత 19-20 వచనాలు. సహోదరు ఎట్ కానిస్టల్ రాధాకృష్ణ, నెల్లూరు కోఆర్డినేటర్.
సార్ ఫెయిల్యూర్ సార్.
సార్
సార్ 19వ వచనంలో పరలోక రాజ్యం యొక్క కాలపు చెవులు నీకు ఇచ్చదను, నీవు భూలోక మందు దేనిని బంధించదు అది పరలోక మందును బంధించదు, భూలోక మందు దేని విప్పదు అది పరలోక మందు విప్పబడునని అతనితో చెప్తారు. ఇదంతా సార్ మరి పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. దీని విషయం అర్థం ఏంటంటే సార్, ఏంటంటే తండ్రి దేవుడు ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో మరి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ లోకంలో అధికారం ఇచ్చాడు, అదే అధికారము. మరి ఆ అధికారాన్ని పేతురు గారికి కూడా మరి ఇస్తున్నట్లుగా అర్థం సార్. అంటే తాళపు చెవులంటే అధికారానికి గుర్తుగా ఉంది సార్. అది కాకుండా మరి బాధ్యత మరి పేతురు గారి విషయంలో కూడా. ఎందుకంటే సార్ 16:15 మన మత్తయి 16:15 మనం చూస్తే అందుకైనా
రాధాకృష్ణ ఆ నాలుగో పాయింట్ హైలైట్ చేసాను, చదువుతారా స్క్రీన్?
సార్ స్టడీ టీము స్టడీ టీము సభ్యులు చదివిన వాక్యము చదివిన వారి మరణ ఆ వాక్యాన్ని
అదే కదా సార్.
అదే నాలుగో పాయింట్ చదవండి.
సులభ భాషలో సొంత మాటల్లో చెప్పేటట్లు ప్రోత్సహించాలి.
ఇక్కడ ఏం చేస్తామంటే వ్యాఖ్యానానికి వెళ్ళాం, వివరణకి వెళ్ళాం. మీకు ఏం అర్థమయ్యింది అని కూడా అడగట్లేదు, ఏం అర్థమయ్యిందో తర్వాతకి వెళ్తాం. ఇప్పుడు ఆ వాక్యాన్ని మీ సొంత మాటలో చెప్పండి అన్నాను. మీరు కానీ ముందు చెప్పేవారు కానీ ఎందుకో మీరు ఆ వాక్యాన్ని సొంత మాటలో చెప్పండి అన్న దాన్ని మీరు వివరించండి అని అన్నట్టుగా తీసుకుంటున్నారు. నేను మీరు వివరించండి అని అడగట్లా, ఆ వాక్యాన్ని మీ సొంత మాటలో చెప్పండి. అంటే బైబిల్ పరిభాష అర్థం కాని భాష, పాతకాల భాష ఉంటుంది కాబట్టి మీ నెల్లూరు భాషలోకి మార్చుకొని చెప్తే సరిపోతుంది. దానికి వివరణ అడగట్లేదు నేను.
సార్ సార్ అలాగే సార్. సార్ అది పేతురు గారికి ఇస్తానన్నాడు కదా సార్, తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు కాబట్టి అధికారానికి బాధ్యతకి అది గుర్తుగా ఉంది సార్. అందువరకు అర్థమైంది సార్. పేరు సార్
బాగుంది. దాని నేను ఏమంటానంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ప్రభు పేతురికి ఇస్తానన్నాడు. పేతురు నేను భూమి మీద ఏం బంధిస్తావో అది పరలోక మందు బంధించబడుతుంది అంటున్నాడు. భూలోక మందు ఆయన దేన్ని విప్పుతాడో అది పరలోక మందు విప్పబడుతుందని చెప్పాడు. ఆ తర్వాత తాను క్రీస్తునని ఎవరికి చెప్పొద్దని గట్టిగానే పేతుడికి శిష్యులకి అందరికి ఆయన చెప్పారు. అక్కడ ఉన్న దాన్ని సొంత మాటలో చెప్తాం. దయచేసి మీరు సొంత మాటలో చెప్పమన్నప్పుడు అక్కడున్న వాక్యాన్ని మీరు సొంత మాటలో చెప్పండి చాలు. తర్వాత మనం వచ్చిన వెంబడ వచ్చిన డిస్కషన్స్ కి వెళ్తాం. ఆ డిస్కషన్ లో మీరేమనుకున్నారో చెప్పొచ్చు, మీకు అర్థం కాని విషయాలు అడగొచ్చు, పక్క వాళ్ళు అడిగిందని మీరు సమాధానం చెప్పొచ్చు. సో ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారంగా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. మీ మీ జిల్లాలో మీరు అలాగే బైబిల్ స్టడీ నడిపించుకుంటారు. అందుకోసం అక్కడ రాసిన గైడ్ లైన్స్ మీరు ఫాలో అవుతే అన్ని కవర్ అవుతాయి. నెక్స్ట్ 21 సోదర మెరిసి పల్నాడు యూత్ కోఆర్డినేటర్.
బ్రదర్ గారు ప్రైజ్ లాడ్. బ్రదర్ గారు.
అమ్మా ప్రైజ్ లాడ్.
నాకు ఇక్కడ నేను చదివిన 21 వచనం ప్రకారం బ్రదర్ గారు అప్పటి నుండి అంటే 20 వచనం. సార్ మా సహోదరికి వెసులుబాటు లేదని నేను తీసుకున్నా బ్రదర్ గారు.
ఓ ఆవిడ ప్లేస్ లో మీరే వచ్చారు. మెర్సీ గారి ప్లేస్ లో.
మెర్సీ గారి ప్లేస్. నేను పల్నాడు.
మీరు పల్నాడు యూత్ కాకుండా పల్నాడు ఉమెన్ కోఆర్డినేటర్?
అవును సార్ ఉమెన్ కోఆర్డినేటర్. సరోజ గారు. నేను
ఏఎస్ఐ గారు పేరు ఏం పేరు? అమ్మాయి పేరు
బెనహర్ గారు సార్.
బెనహర్ గారు మిస్సెస్ అమ్మా?
అవును సార్.
ఓకే అమ్మా సంతోషం. రత్నకుమారి గారా? 21 వచ్చిన మాట్లాడే.
20 వచ్చినాన్ని కంటిన్యూషన్ గా ప్రభా మన శిష్యులతో నేను క్రీస్తునని ఎవరితో కూడా చెప్పొద్దని చెప్పడం జరిగింది సార్. అప్పటి నుండి ఆ మాట చెప్పినప్పటి నుండి కూడా మరి నేను యెరూషలేముకి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లిన తర్వాత అక్కడ మరి శాస్త్రులు పరిసయ్యులు పెద్దలు వీరందరూ కూడా నా మీద మరి నన్ను అనేక హింసలకి గురి చేయటం జరుగుతుంది. అంటే శిల శ్రమలు అనేక హింసలు గురి చేస్తారు, చంపుతారు, చంపబడతాను, మరలా మూడవ దిన నేను తిరిగి లేస్తాను అని శిష్యులు గారికి శిష్యులకు ప్రభు వారు తెలియజే అంటే మొదలు పెడుతున్నారు. అప్పటికి మనకు తెలియజేస్తున్నారు బ్రదర్ గారు అని నాకు అర్థమైంది బ్రదర్ గారు ఈ వచ్చిన.
అంతే అమ్మా అంతే. అక్కడున్న వచ్చినాన్ని మీ సొంత మాటలో చెప్పారు. నాకు అలా చెప్తే సరిపోద్ది. ఇది ఆ వాక్యాన్ని సొంత మాటలో చెప్పడమే. 22 వచ్చిన సరోజ పల్నాడు ఉమెన్ కోఆర్డినేటర్ గా.
వందనాలమ్మా. యేసుప్రభు వారి గురించి, యేసుప్రభు వారు మరణం చనిపోవటం మూడో రోజు మళ్ళీ తిరిగి లేస్తాడు అని చెప్పినప్పుడు పేతురు అది తీసుకోలేక ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు. మీపై దేవుడు దయచూపాలి, అలా ఎప్పుడు జరగకూడదు అని యేసుప్రభు వారిని గద్దిస్తా ఉన్నాడన్న.
23 వచ్చిన నారాయణ రాగ.
ప్రైజ్లాడ్. 21-22 వచనాల్లో మరి యేసుప్రభు శిష్యులకి ఈ విధంగా చెప్తా ఉంటే ఆ విధంగా చెప్పటం ప్రభాది నీకు తగదని అంటే శాస్త్రులు పరిచర్యుల చేత ఆ ప్రధాన యాజకుల చేత ఇన్సెన్స్ బడి చంపబడి మూడో దినం లేచక అని చెప్తా ఉంటే పేతురు గారు అయ్యా నీకు తగదు, నీకు దూరంగా అని చెప్పే సందర్భంలో పేతురు వైపు తిరిగి సాతానా నా వెనక పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరకరమైన ఉన్నావు, మనుషుల సంగతులు తలంచున్నావు గానీ దేవుని సంగతి తలంచట్లేదని చెప్పు సందర్భంలో నేను భావిస్తున్నాను సార్.
ఏ సందర్భంలోది అని అడగట్లేదు. ఆ వచ్చిన దాన్ని మీ సొంత మాటలో చెప్పండి అని అడుగుతున్నా. మీరు ఆ లింకులు మాట్లాడుతున్నారు, సందర్భాన్ని మాట్లాడుతున్నారు, వాస్తవానికి బాగుంది. కానీ ఇక్కడ నేను అడుగుతుంది వాక్యాన్ని సొంత మాటలో చెప్పండి, అది మాత్రం అడుగుతున్నాను. 24 వచ్చిన అరుణ సిస్టర్ టీచర్ కోఆర్డినేటర్. టీచర్
గారమ్మా?
ఏ సహవాసం అమ్మా? టీచర్ కోఆర్డినేటర్ ఏ సహవాసం?
గుంటూరు టీచర్ సార్.
థ్యాంక్ యూ. గుంటూరు టీచర్స్ కోఆర్డినేటర్ ఎస్ అమ్మా తీసుకోండి.
23 వచనంలో పేతుర్ని ఏసయ్య నువ్వు నా వెనక్కి వెళ్ళిపో, సాతానం లాగా మాట్లాడుతున్నావు, లోక విషయాలను ఆలోచించుతున్నావు అని చెప్పిన తర్వాత అప్పుడు శిష్యులతో ఇలా అంటున్నారు ఏసయ్య, ఎవరైనా సరే నన్ను నా వెంట రావాలనుకుంటే తనను తను తగ్గించుకొని లేదా తిరస్కరించుకొని తన సిలువు ఎత్తుకొని నన్ను అనుసరించాలని చెప్పారు.
25 వచ్చిన సోఫియా రాణి ప్రకాశ్ మెడికల్ కోఆర్డినేటర్.
ప్రైజ్ ది లార్డ్ సార్. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నారు, ఎవరైనా నన్ను వెంబడించాలంటే ప్రాణంను కూడా విడిచిపెట్టాలి, ప్రాణంను కూడా తక్కువగా చూసుకోవాలి. దేవుని కోసం ఎవరైతే ప్రాణం అర్పిస్తారో వారి ప్రాణము నిలవబడిద్ది అంటారు. దాని లోకం కోసం ఉంచుకోవాలనుకుంటే అది పోతుంది అని నేను అనుకుంటున్నాను సార్, నా సొంత మాటలలో.
ఓకే అమ్మా, బాగుంది. 26 సోదరి లావణ్య గుంటూరు కిడ్స్ కోఆర్డినేటర్.
ఒక మనుష్యుడు ఎవరైనా కానీ లోకంలో ఉన్న అన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏ విధమైన ఉపయోగం ఉండదని, ఆ మనుషుడు తన ప్రాణానికి ప్రత్యామ్నాయంగా ఏమి ఇవ్వలేడని ఇక్కడ ఉంది బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి.
27-28 ట్రైనింగ్ టీం సార్.
ప్రైజ్ లార్డ్ సార్. యేసుక్రీస్తు తన తండ్రి మహిమతో దూతలతో మరలా రాబోచున్నాడు. అప్పుడు ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిస్తాడు. ఇది క్రీస్తు రాకడ గురించి అన్నట్లుగా నాకు అర్థమైంది సార్. తర్వాత వచ్చిన ఇక్కడ ఉన్న వారిలో కొందరు యేసుక్రీస్తు తన రాజ్యంతో వచ్చట చోచి వరకు మరణించరు అని తన శిష్యులతో ఆయన మాట్లాడినట్లుగా నాకు అర్థమవుతుంది. ప్రైజ్
లార్డ్. పది మంది స్పష్టంగా వాక్యాన్ని ముందు చదివారు, ఇప్పుడు సొంత మాటల్లో చెప్పమన్నప్పుడు చెప్పడానికి బాగానే ట్రై చేశారు. ఇక్కడ ఏం చేస్తామంటే సొంత మాటల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న వచనాన్ని ఏమైనా మిస్ చేశారా లేదా లేనిది ఏదైనా పెట్టారా, సొంత మాటలో చెప్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఓకే, ఉన్నది కాకుండా వేరే అక్కడ ఒకటి ఉంది వేరేది చెప్పారని మీకు అనిపించినా, మిస్ చేశారు వదిలేశారు అనిపించినా, లేనిది పెట్టారు అని మీకు అనిపించినా, పక్క వారి వచ్చిన మీద మీరు మాట్లాడాలి. దానివల్ల వాళ్ళకు కూడా ఓ మేము వాక్యం చెప్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నాము అని గ్రహించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టడీ టీం పక్క వాళ్ళు మాట్లాడిన వచనంలో అక్కడున్నది ఏమైనా మార్చిన కలిపిన తీసేసిన మీరు మాట్లాడగలిగితే వాళ్ళు సరి చేసుకోగలుగుతారు. మాట్లాడతారా? మీరు మాట్లాడకపోతే మీరు పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు వింటాలేదు అని దాని అర్థం. మీరు చెప్తే మాత్రం పక్క వాళ్ళు వినాలి, పక్క వాళ్ళు చెప్తే మాత్రం నేను విన్నట్టుగా ఉంది మీ వైఖరి అని అర్థం. అందుకోసం మీరేమైనా వినుంటే చెప్పండి, పక్క వాళ్ళు చెప్పిన దాంట్లో మాట్లాడండి. మీరేం మాట్లాడరు. 22 వచ్చిన సరోజ అన్నాడు ఉమెన్ కోఆర్డినేటర్ గారు చెప్పిన వాక్యం మీద శామ్యూయేలు అంటున్నాడు, చెయ్యి పట్టుకొని అని ఉంది. చెయ్యి పట్టుకొని అన్న మాట అసిస్తర్ మాట్లాడలేదు అన్నారు, అది సరోజ ఆలోచించాలి. తర్వాత 21 వచనం మీద లిల్లీ రోజు గారు అంటున్నారు, ఎవరిది వచనం? రత్నకుమారి గారు మాట్లాడారు. అక్కడ 21 వచనంలో లేని పరిచయుల గురించి చెప్పారు, ప్రధాన యాజకులు ఉన్నారు వారిని ప్రస్తావించలేదు. 21 వచనంలో ప్రధాన యాజకులు ఉన్నారు కదమ్మా, ఆ ప్రధాన యాజకులు ఉన్నారు ప్రస్తావించలేదు. లేని వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, ఎవరు పరిచయం తీసుకొచ్చి పెట్టారు అని అంటున్నారు, అది మీరు ఆలోచించారు. తర్వాత రాజా అంటాడు, 20 వచనం, ఎవరు వచ్చిన ఇది? రాధాకృష్ణ వచనం మీద మాట్లాడుతున్నాడు. వచనంలో తాను క్రీస్తు అని ఎవరితోనో చెప్పవద్దని ఆయన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను అని ఉంది, కానీ బ్రదర్ ఖండితంగా అనే పదాన్ని చదవలేదు. ఆయన టెన్షన్ పడి నేను పెట్టిన టెన్షన్కి 20 వచనం మీద మాట్లాడమే మాట్లాడలేదు. తర్వాత 21 వచనం మీద కరెక్షన్ ఆనంద్ చెప్తా ఉన్నారు. 21 వచనం ఎవరిదంటే రాధాకుమారి రత్నకుమారి గారిది. 21 వచనంలో అనేక హింసలు పొంది అనే పదం వద్ద సిలువ శ్రమలు అన్న లేని పదం వాడారు. 21వ వచనంలో సిలువ శ్రమలను అక్కడ లేదు, హింసలనే ఉంది. సిలువ శ్రమల కోసం ఆయన చెప్పారని వాడారు, లేనిది పెట్టారు అని అంటారు. సో ఇక్కడ జరిగే మేలు ఏంటంటే, ముందు మనకు ఉండాల్సిన అలవాటు, మొదట మిమ్మల్ని వాక్యం చదివించాం, దాని ఉద్దేశం ఏంటి, అక్షర దోషాలు లేకుండా స్పష్టంగా వాక్యం చదువుతున్నారు లేదో చూడడం. రెండోది, ఆ వాక్యాన్ని సొంత మాటలో చెప్పండి అన్నాం. వాక్యం సొంత మాటలో చెప్పమంటే లేనిది ఏమైనా పెట్టేస్తున్నారా, ఆత్మీయార్థాలకు వెళ్ళిపోతున్నారా, ఉన్నదాన్ని ఏమైనా మింగేస్తున్నారా, అక్కడ ఉన్నది ఒకటి రాయబడితే ఇంకోటి చెప్తున్నారా అన్నదాన్ని చూడడం కోసం. సో బైబిల్ స్టడీ ఉద్దేశం ఏంటంటే, మనం బైబిల్ ని బాగా అర్థం చేసుకోవడానికి నేర్పించే ప్రయత్నం. ఇక్కడ మీరు ముందుగా పోర్షన్ ఇచ్చినప్పుడు ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు, రెండు మీకు ఏం చేయమంటే అది చేయాలి, అప్పుడు మీరు నేర్చుకుంటారు. అందుకోసం మీరేం టెన్షన్ పడకుండా, మీరు ఆల్రెడీ నాయకులు, మీ సహవాసాలు బైబిల్ స్టడీ లీడ్ చేయాలి. అందుకోసం మీరు ఇక్కడ బైబిల్ స్టడీలో మాట్లాడుకుంటే మాకు ఐడియా వస్తుంది, ఫలానా కోఆర్డినేటర్ బాగున్నారు కాబట్టి వాళ్ళ సహవాసంలో బైబిల్ స్టడీ బాగా నడిపించుకోగలుగుతారు, ఫలానా కోఆర్డినేటర్ డేంజర్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ బైబిల్ స్టడీ దగ్గర కూడా ఇట్లాగే జరుగుతుంది, అందుకోసం వాళ్ళకి స్పెషల్ గా మనం మాట్లాడాలి లేదా ట్రైనింగ్స్ లో ఎన్రోల్ చేయాలని మాకు ఒక ఐడియా వస్తుంది. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట నేను వింటున్నాను, మీ పక్కన ఉన్న స్టడీ టీం వాళ్ళు వింటున్నారు. ఈ ఉదయకాలం బైబిల్ స్టడీకి వచ్చిన ఈ ఎంతమంది వచ్చారు, ఈ 500 మంది కూడా వింటున్నారు. వాళ్ళకి అన్మ్యూట్ చేసి మాట్లాడే అవకాశం ఇస్తే చాలా మాట్లాడతారు, కానీ మనకది సమయం లేదు కాబట్టి చాట్ బాక్స్ లో మాట్లాడమంటే చాట్ బాక్స్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు. రైట్, మాట్లాడతారా? సొంత మాటల్లో వాక్యాలు చదివారు, అక్కడ ఏమైనా సరే అక్కడ ఉన్నది మిస్ చేసిన, కలిపిన, పిష్టి చేసిన, అక్కడ ఒకటి ఉంటే మరొకటి చెప్పిన, మీరు ఇక్కడ మాట్లాడితే దాని వల్ల వాళ్ళు సరిదిద్దుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటారు. స్టడీ టీం ఏం మాట్లాడరా? సరే, మీరేం మాట్లాడకపోతే ముందుకెళ్దాం. మరి మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చెప్పింది మీరు ఫాలో అవ్వగలిగితే మీకు ఇంకా బెటర్గా బైబిల్ స్టడీ నడిపించుకోగలుగుతారు. తర్వాత ఉమెన్ పిసి హెప్సిబా జాష్వా 21వ వచనం మీద మాట్లాడుతున్నారు. ఎవరిది? రత్నకుమారి గారు. అందరూ మా రత్నకుమారి గారే బాగుంటున్నారు అందరికీ. ఏమంటారు? అగత్యం అనే పదం గురించి మాట్లాడలేదు. 21వ వచనంలో అగత్యం అన్నారు. అగత్యం అన్న పదాన్ని సొంత మాటల్లో మాట్లాడలేదు అని అంటారు. గుడ్ అబ్జర్వేషన్. సరే, ముందుకెళ్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మన వాక్యాన్ని చదివాం, వాక్యాన్ని సొంత మాటల్లో మాట్లాడుకున్నాం. తర్వాత చదివిన వాక్యంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే దిద్దుబాటు చేయమన్నాను. మీ టీం అద్భుతం, ఒక్కరు కూడా మీ టీంలో నోరు తెలిసి దిద్దుబాటు చేసే ప్రయత్నం చేయలేదు. తర్వాత 16వ మాట ఇది గైడ్ లైన్స్. మీరేది మాట్లాడినా సూటుగా దాని ఏమంటారు, సమాధానం చెప్పొద్దు, డైరెక్ట్ గా పాయింట్ చెప్పండి. వివరణ చెప్పొద్దు, డైరెక్ట్ గా మీరు అడిగిన దానికి సమాధానం చెప్పేయండి. ఒకవేళ మీ సమాధానం మాకు అర్థం కాకపోతే వివరణ అడిగితే ఆ వివరణ కూడా ఎక్కువ కాకుండా క్లుప్తంగా ఆ వివరణ కూడా చెప్పాలి. అది ఇక్కడ మనకు ఇవ్వబడ్డ గైడ్ లైన్స్. ఇప్పుడు మనం ప్రశ్నలకు వెళ్తున్నాం, ప్రశ్నలు సమాధానాలకు వెళ్తున్నాం. వచ్చిన మెంబడు వచ్చిన డిస్కషన్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ వచనం మీద మీకేమైనా ప్రశ్నలుంటే మీరు అడగచ్చు, లేదా మీకేదైనా ప్రశ్న వచ్చి ఉంటే దాన్ని మీరు స్టడీ చేస్తుంటే నా ప్రశ్న ఎలాగ అనిపించింది, నేను స్టడీ చేస్తే నాకు సమాధానం ఎట్లా దొరికిందని కూడా చెప్తే టైం సేవ్ అవుతుంది. ఇక్కడ ఆ వచనం మీద మీరేమనుకుంటున్నారో మాట్లాడతారు, మీకు అర్థం కానీ ఉంటే ఏమన్నా ప్రశ్నలు అడుగుతారు, లేదంటే మీరు క్లారిటీతో ఉంటే బయట వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే మీరు సమాధానాలు చెప్తారు. అందులో 17వ వచనం దయా మాథ్యూస్. ఇందులో మొదటిగా మీకేమర్థమైందో చెప్పండి, తర్వాత డౌట్లు ఉంటే చెప్పండి. గతంలో డౌట్లు అడిగేవాళ్ళు ఏం అర్థమైందో కూడా చెప్తే ఇంకా మీనింగ్ఫుల్ గా ఉంటుందని నేను ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాను. తీసుకోండి. దయా మాథ్యస్
ఇందులో నా క్వశ్చన్ ఏం లేదు సార్. సీమాన్ గారు మరి సభ్యుల వారు మాట్లాడినట్టు ఉంది, మరి పరలోకమందినటువంటి తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ మరి దీన్ని నువ్వు భయపరచలేదన్నటువంటి మాట చెప్పాడు. నాకు ఇక్కడ అర్థమైంది సార్. ఇక్కడ నాకు దీంట్లో ఏం క్వశ్చన్ లేదు సార్.
రైట్ తల్లి, దయా మాథ్యూస్ క్లారిటీతో ఉన్నారు. ఏమైనా మీకు డౌట్లు ఉంటే తాను చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏమైనా ప్రశ్నలు ఉంటే స్టడీ టీం అడగొచ్చు, పార్టిసిపెంట్స్ కూడా అడగొచ్చు. రమేష్ టీచర్ గారు అడుగుతున్నారు, బరియోన అంటే అర్థం ఏమిటి సార్ అని అడుగుతున్నారు. ఏమైనా చెప్పగలుగుతామా
సార్? ప్రైజ్ లేదు సార్. అంటే బైబిల్ పేర్లు భాషల మార్పుతో మారాయి సార్. అంటే హెబ్రీ భాషలో యోహాన్ అని, గ్రీక్ భాషలో యోహానేస్ అని, తెలుగులో యోహాన్ యోనా అని, అరామిక్లో యోనా అని ఉంది సార్. అంటే యోనా కుమారుడు అయిన పేతురు అనేటువంటి మాటగా బరియోనా అని తీసుకోవచ్చు సార్.
యోనా కుమారుడు బర్యోనా అంటే యోనా కుమారుడు. చాలా సంతోషం మీరు ఆ క్లారిటీతో ఉన్నారు. ఇంకేమైనా ప్రశ్నలుంటే అడగొచ్చండి, లేకపోతే ముందుకెళ్దాం. స్టడీ టీం వాళ్ళు ఒకవేళ మీరు మాట్లాడకపోతే మిమ్మల్ని తిప్పుతానే ఉంటాను, నెక్స్ట్ వీక్ కూడా మిమ్మల్ని కూర్చోబెడతాను. మీరు మాట్లాడుతున్నారు మాట్లాడాలి అన్నది దీని ఉద్దేశం. నేను కామ్గా కూర్చుని టైం అయిపోద్ది అనుకోవద్దు. మీరు మాట్లాడకపోతే వచ్చేవారు మీరే కూర్చుంటారు. మరలా నెక్స్ట్ వచ్చిన 18వ వచనం రవిబాబు గారు మీ పోర్షన్ మీద. ఇక్కడ నా ప్రశ్న సోదరి దయా మాథ్యూస్ కి, మీరు అడుగుతలేగా నేను అడగజాస్తుంది. తల్లి ధన్యుడవు అన్నాడు కదా, ధన్యుడవు అంటే అది నువ్వెట్లా అర్థం చేసుకున్నావు అని మాట్లాడతావా?
ధన్యుడు అంటే ఆధ్యాత్మికంగా అంటే దేవుడు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడని మెస్సయ అనేటువంటి వివరణ అంటే తనకు బయలుపరచబడింది సార్ దేవుని తండ్రి అయిన దేవుని ద్వారా. దాన్ని బట్టి ఆ విషయాన్ని బట్టి ధన్యుడు అనేటువంటి మాట యేసుప్రభులు వారు మాట్లాడినట్టుగా అర్థమైంది సార్ నాకు.
నాకు అర్థం కాదు, రిపీట్ చేయమ్మా. నేను అడిగింది ఏంటంటే ధన్యుడు అన్న పదాని మీద నీ క్లారిటీ అడిగాను.
ధన్యుడు అనేటువంటి మాటగా అర్థంగా మనం తీసుకున్నట్లయితే అంటే యేసుప్రభుల వారు ఏమై ఉన్నాడో అనేటువంటి వివరణ బయలుపరచబడింది సార్. అంటే పేతురు గారికి అంటే ఆధ్యాత్మికంగా అది ఆ ముసుగు తొలగించబడి ప్రభు ఎవరు అనేటువంటి వివరణ తెలిసింది కాబట్టి ఆ ధన్యకరమైనటువంటి ఆ మాట నీకు అర్థమైంది అని ప్రభు చెప్తున్నట్టు అర్థమైంది సార్.
స్టడీ టీం ఎవరైనా మాట్లాడతారా, ధన్యుడు అన్న పదం రిపీటెడ్ గా కనబడతా ఉంటది. ఇక్కడ ఎలా వచ్చింది కాబట్టి ధన్యుడు అన్న మాట మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? స్టడీ టీం మాట్లాడతారా?
అన్న దేవుని కృప పొందినవాడు దీవించబడినవాడు అనుకో.
పొందినవాడు దీవించబడినవాడు. బాగుంది సరోజ.
అభిషక్తుడు అని కూడా అంటారు అనుకున్నాను.
నారాయణరావు గారు ఏమన్నారు?
అభిషక్తుడు.
అభిషక్తుడా? ధన్యుడు అన్న మాటని అభిషక్తుడు అని అనుకుంటున్నారు ఆయన. అనుకోవచ్చండి, అట్లాగా నారాయణరావు గారు అన్న మాట సమర్థిస్తారా? ఎందుకు సమర్థనీయంగా లేదమ్మా? ప్రయోజనం ఏంటమ్మా?
అభిషిక్తుడు అనే పదానికి ధన్యుడు అనే పదానికి సారూప్యంగా ఏం లేదు బ్రదర్. సరోజ సిస్టర్ గారు చెప్పినట్లుగా
బాగుంది. నేనేమంటానంటే కాదు అన్నప్పుడు ఎందుకు కాదు చెప్పాలి, అవును అన్నప్పుడు ఎందుకు అవును చెప్పాలి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కాదు అన్నది
అభిషిక్తుడు అనే సందర్భం ఇక్కడ ఎక్కడ కనిపించలేదు బ్రదర్. అంటే అభిషిక్తుడు అంటే అది
అంటే అది అందుకు తెలిస్తే చెప్పు. ఎవరైనా చెప్తారు అభిషిక్తుడు
సార్? అభిషిక్తుడు అంటే క్రీస్తుని అభిషిక్తుడు అంటారు సార్. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటది సార్.
అభిషిక్తుడు అంటే క్రీస్తు. నారాయణ గారు అభిషక్తుడు అన్నది క్రీస్తు అనాయింటెడ్, అది ధన్యుడు కాదు. ఇక్కడ మనం ఎట్లాగ కొంచెం జర్నీలో ఈ గ్రూప్ బైబిల్ స్టడీలో జరిగే మేలు ఏంటంటే, ఏదైనా మన మైండ్ లో రాంగ్ గా ఫీడ్ అవుతే దానికి సరి చేసుకుంటాం. సో ధన్యుడు అన్న మాట దగ్గర చాలా మంది బాగా మాట్లాడుతున్నారు, గ్రూప్ లో బాగా మాట్లాడారు. అందులో ఏమన్నారంటే దీవెన దైవ ప్రసాద్ గారు భాగ్యవంతుడు అని, మీనాక్షి గారు గ్రహించినవాడు, సుశీల కృపగలవాడు, శారదా స్వామి గారు ఆశీర్వదించబడినవాడు అని మాట్లాడుతున్నారు. దానికి అనిలు ఇంగ్లీష్ లో పెట్టాడు బ్లెస్డ్ అని రాయబడింది, ధన్యుడు అన్నకాడ బ్లెస్డ్ అప్పి అని రాయబడింది ధన్యుడు అన్నమాట. మళ్ళా నేను ఇక్కడ ఎవరు ఈ వాక్య భాగం దయామాత్యస్ని అడుగుతా ఉన్నాను, అంటే ఆయన్ని బ్లెస్డ్ అన్నాడు లేదా నువ్వు కృప పొందినవాడు భాగ్యవంతుడు అన్నాడు. దానికి వస్తుపరంగా ఏమైనా లాభాలతో లింక్ చేయొచ్చమ్మా, బ్లెస్డ్ అనగానే అవి ఏమైనా భౌతికమైన ఆశీర్వాదాలుగా చూడొచ్చా?
లేదు సార్, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కాదే సార్. అక్కడ ప్రభువును బయలుపరిచేటువంటి జరిగింది కాబట్టి అది ఆధ్యాత్మికంగానే తీసుకోవచ్చు సార్.
ఓకే, ఆధ్యాత్మికంగానే తీసుకోవాలి, భౌతికంగా తీసుకోకూడదు. రైట్ అమ్మా, బాగుంది మీ ఆలోచన. ఎందుకు మాట రైట్ మాట్లాడండి నారాయణ రావు గారు.
మత్తయి సువార్త 11:6 ఇట్లా చెప్తున్నారు సార్, నా విషయంలో అభ్యంతరం పనివాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చానని చెప్తుంది.
చెప్పండి, అక్కడ ధన్యుడు అన్నాడు నా విషయం అభ్యంతర పడని వాడు, అది మీరు ఆ వాక్యం ఎత్తున్నారు, దాని మీద ఏం మాట్లాడబోతున్నారు?
ధన్యుడు అంటే యేసుప్రభువు చెప్తున్నారు సార్ మత్తయి.
అదే నేనంటారంటే కొత్త నిబంధన గ్రంథంలో ఈవెన్ 5వ అధ్యాయంలో ధన్యుడు 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 అని చెప్పి ఫస్ట్ ధన్యతలు రాయబడ్డాయి. ఎక్కడెక్కడ ధన్యుడు అని రాయబడిందో అవన్నీ తీసుకొస్తే దానివల్ల మనకేం అర్థం కాదు. అసలుకి ధన్యుడు అన్న వాక్య అన్న మాటని అర్థం చేసుకోవడానికి నేను అడిగాను. దాన్ని వివరించడానికి ఏమైనా వాక్యాన్ని చూపిస్తే బెటర్గా ఉంటుంది, అంతే తప్ప ఆ ధన్యుడు అని ఎక్కడెక్కడ ఉందో అవన్నీ తీసుకురావడం వల్ల మనకేమీ లాభం కలగదు. సో ధన్యుడు అనగానే బ్లెస్డ్ అన్నారు, అనుగ్రహం పొందినవాడు అన్నారు, ఆశ్రదింపబడిన వారు అన్నారు, కృప పొందినవాడు అన్నారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏమైనా కలిసి వస్తుందా, లాభాలు ఏమైనా మిగులుతాయా అని అడుగుతా ఉంటే కాదు అంటారు, ఆత్మీయంగానే లాభం తప్ప భౌతికమైన లాభం కాదు అంటున్నారు. స్టడీ టీం మీరేమన్నా దీని మీద మాట్లాడితే మాట్లాడొచ్చండి. రవిబాబు గారు
సార్, అంటే పరిశుద్ధ ఆత్మ జ్ఞానం పొందిన వాడని కూడా మనం చెప్పుకోవచ్చు సార్, ఆత్మ జ్ఞానం కలిగిన వాడని.
ఆత్మ సహాయం పొందాడు, ఆత్మ జ్ఞానం పొందాడు, కలిగి ఉన్నాడు అని. ఓకే ఓకే, ఇక్కడ సోదరి సుసన్న మూల భాషలోంచి ఏదో పెట్టింటాను చెప్తా. మకారియోస్ మూల భాషలో దీనికి ధన్యుడు అన్న పదానికి మకారియోస్ అన్న పదం ఉందట. లోక సంబంధమైన అదృష్టం వల్ల వచ్చే సంతోషం కాదు, దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడం వల్ల వచ్చే ఉన్నతమైన స్థితి. అది దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయి, కాబట్టి వాళ్ళు దేవుని ఆశీర్వాదంలో ఉన్నారు అన్నది దేవుడితో సంబంధానికి సంబంధించే తప్ప వస్తువులతోటి డబ్బులతోటి ఉన్న లాభాల కొరకు ఈ మాట చెప్పట్లేదు అని మూల వాక్యంలో మూల భాషలో ఉన్న పదం మకారియోస్ నుంచి తను కోట్ చేసి మాట్లాడుతుంది. బాగుంది, అట్లాగే ముందుకెళ్దాం మరి. దయా మాథ్యూస్ తన వాక్యం మీద తన క్లారిటీతో ఉంది, మీరేమని అడిగితే చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది. మీరు అడగట్లేదు కాబట్టి నేనే అడగాల్సి వస్తుంది. మీరు నిజంగా డౌట్ లేకపోతే అడగొద్దు, డౌట్లుంటే ఇలా అడగాలని చెప్పడం కోసం ఈ మాట మాట్లాడుతున్నాను.
బరియోనా అంటే ఇక్కడ పేతృ గారు యోనా కుమారుడు అని ఎలా అని అర్థం చేసుకోవాలన్నా, బరియోనా అంటే యోనా కుమారుడు అన్నారు కదా, ఇప్పుడు సిమోన్ గారు యోనా కుమారుడు అన్నా
అంటే నీకు చాప్ మింగేసిన యోనా గుర్తొచ్చాడు ఏంటి?
అవునన్నా.
ఓ దయా మాథ్యూస్ ఈయన యోనా గ్రంథంలో ఉన్న యోనా కుమారుడా అని అడుగుతుంది సార్ రోజా, ఏమైనా మాట్లాడతావా?
లేదు సార్, ఆ యోనా కాదు సార్. అంటే ఇక్కడ భాషను బట్టి ఆ బైబిల్ పేర్లు భాషను బట్టి మారుతాయి సార్. అంటే యోహాన్ అనేటువంటి మాటగా తీసుకోవచ్చు సార్. అంటే ఇది తెలుగులో మరి యోహాన్ అంటే మనకు యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది సార్. ఆ యోహాననే యోనా కుమారుడు అంటే యోనా బర్ యోనా అనేటువంటి మాటగా తీసుకున్నట్లుగా నాకు అర్థమైంది సార్. నేను దాన్ని స్టడీ చేసినప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్న యోనా గారు కాదు సార్.
పాత నిబంధన కాలంలో ఉన్న యోనా గారు కాదు. ఆ యోనా గారు కాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ ధన్యుడు అన్న మాట మీద ఇక్కడున్న వాక్యాన్ని చక్కగా నారాయణ గారు మాట్లాడారు. అక్కడ 11 వాళ్ళు ధన్యత గురించి ప్రస్తావించారట. అక్కడ ఏమన్నా మీకు క్లారిటీ ఇచ్చి ఉంటారు, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుకెళ్దాం. 11 వాళ్ళు ఇచ్చారా? ఇవన్నీ ధన్యతలు. రైట్, అది బ్లెస్డ్ అని రాయబడిన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో అది మకారియో నుంచి దేవుడు అనుగ్రహం పొంది దేవుడు మాటలు అర్థమవుతున్నాయి, దేవుడితో కనెక్ట్ అవుతున్నారు అనే చెప్తుంది తప్ప దాని వెనకాల ఏదో లాభాలు వచ్చేస్తున్నాయి కలిసి వచ్చేస్తుంది అన్నట్టుగా తీసుకుంటాము. అది సరైన వైఖరి కాదు అని నేను కూడా ఏకీభవిస్తా ఉన్నాను. ముందుకెళ్దాం. నెక్స్ట్ 18వ వచనం రవిబాబు గారు, మీ వచనంలో నుంచి మీరేమైనా మాట్లాడేది ఉందా? ప్రశ్నలు ఉన్నాయా? మీరు మాట్లాడేది మాట్లాడండి, ప్రశ్నలు ఉంటే అడగండి, లేదా మీరే సమాధానం చెప్తే చెప్పేయండి.
అట్లానే సార్. అలానే సార్, ఇక్కడ సీమోన్ గా పిలువబడుతున్న పేతురు గారిని స్ట్రెస్ చేస్తేలా చెప్తున్నారు సార్. నీవు పేతురువు, పేతురు అనగా బండ అనే అర్థం వస్తుంది. అంతటితో అక్కడ సెమికోలను పెట్టి ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారము దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నానని క్రీస్తు వారు చెప్పారు సార్. అంటే యేసుక్రీస్తు వారు నిర్మించబోతున్న తన సంఘాన్ని, క్రీస్తు అనే బండ పైన యేసుక్రీస్తు వారు నిర్మించబోతున్న సంఘం గురించి మొట్టమొదటిసారిగా శిష్యులతో చెప్పడం జరిగింది. అది జీవము కలిగిన సంఘముగా ఉంటుందని, ఆ సంఘంలో చేర్చబడిన వారు పాతాళం నుంచి తప్పించబడతారు, ఆ ద్వారములు పాతాళ లోకానికి సంబంధించిన ద్వారములు, వీరు దానిలో ఎంటర్ అవరు, నిత్య జీవాన్ని కలిగి ఉంటారు ఈ సంఘంలో చేర్చబడిన వారు అని క్రీస్తు వారు అర్థం వచ్చేటట్టు చెప్తున్నారని నేను అనుకుంటున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
బాగుంది, మీ అవగాహన బాగుంది, మీ ప్రశ్నలు ఏమీ లేవు, మీరు క్లారిటీతో ఉన్నారు, నేను ప్రశ్నలు తీసుకోవచ్చు, అంతేనా
సార్? సార్ అవును సార్.
రైట్, రవిబాబు గారు చక్కటి క్లారిటీతో ఉన్నారు, మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఆయన క్లారిఫై చేస్తారు. 17వ వచనం మీద ఏమైనా డౌట్ ఉంటే, 18వ వచనం మీద డౌట్లు ఏమైనా ఉంటే మీరు మాట్లాడవచ్చు. ఏమైనా మాట్లాడతారా?
ప్రైజ్ లార్డ్ సార్.
నువ్వు పెద్ద క్వశ్చన్ బ్యాంక్, నువ్వు కామ్గా ఉంటే ఎట్లాగని అడగాలి కదా, మాట్లాడు.
నీవు పేతురు, ఈ బండ మీద నా సంగమును అంటే అక్కడ బండ అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
బండ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మరి తను అడుగుతున్నారు రవిబాబు గారు, ఏంటండి ఆ బండ?
బండ అంటే ఇక్కడ క్రీస్తు సార్, స్థిరమైన పునాది, బలమైనటువంటి రాయిగా క్రీస్తు వారు చెప్పబడుతున్నారు సార్. ఈ పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు మీద సంఘాలు కట్టబడతాయి, ఆ సంఘానికి బలమైన పునాదిగా నేను ఉంటాను, నా మీద నాపైన సంఘాలు కట్టబడతాయి, నేనే ఆ సంఘాలకు ఆధారమై అంటే బండగా ఉంటాను, పునాదిగా ఉంటాను.
బండ అంటే ఇక్కడ క్రీస్తు అని చెప్పేసి మీరు చెప్పారు, కానీ మేము ఎట్లా తీసుకోవాలండి? మీరు ఏమైనా వాక్యం చూపించాలి కదా. బండ అని మీరు అనేస్తే అయిపోయిందా? ఆ బండ క్రీస్తి అని మీరు అనేస్తే అయిపోయిందా? ఎట్లా మమ్మల్ని తీసుకోమంటారు? ఏమైనా ఆ లింక్ ఉంటే చెప్పండి.
యెషయా గ్రంథం 28:16 సార్, 590వ పేజీ. సార్ రిఫరెన్స్ చెప్పమంటారా సార్?
అంతే కదా, మీరు బండ అని కానీ బండ అంటే మా ఇంట్లో చాకల బండ అని అనుకోకూడదా? ఏసయ్య అనుకోవాలా? ఎట్లా అనుకోవాలి మేము?
అది పునాదికి అర్థం సార్, అది పోలిక సార్, అది పోలిక. పునాది బలమైనటువంటి పునాది అని అర్థము. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాదిగా పాత కాలంలో బండలు వేసేవాళ్ళు సార్, గుంటగా తోమి దాని మీద గోడ కట్టేవాళ్ళు. ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నారు కదా, కనుక ఆ యొక్క నిర్మాణానికి బలమైనటువంటి పునాది బండగా పోల్చబడుతుంది సార్. అదే దానికి దానికి వివరణ యోహాను యెషయా గ్రంథము 28:16 సార్, 28:16 ప్రభు యెహోవా ఏలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి, మూలరాయి ఉన్నదని విశ్వసించేవాడు కలవరపడడు అని చెప్తున్నారు సార్. తర్వాత 1 కొరింథీ 3:11 147వ పేజీ సార్.
మీరేం చెప్పినా వాళ్ళ షార్ట్ గా అడగాలి, మీరు షార్ట్ గా చెప్పాలి. మీ బైబిల్ అంతా తిప్పేలా ఉన్నారు మమ్మల్ని. చెప్పండి ఏముంది చెప్పండి.
పునాది అంటే బలమైనటువంటి పునాది, రాయి సార్, రాయితో పోల్చారు సార్, అంటే కదలించబడదు ఇక, పునాదిగా ఉంటుంది, ఆధారమై ఉంటుంది అని.
ఆవిడ ప్రశ్న ఏంటండి, బండ అంటే ఏంటి అని అడిగింది. బండ అంటే క్రీస్తు అన్నారు, ఎట్లా తీసుకోవాలి ఆ ఒక్క మాట చెప్తే అయిపోద్ది. దానికి స్థిరమైన పునాది, బలమైన పునాది, కదలిన పునాది ఎందుకండి అవన్నీ? ఆ సింపుల్ గా ఉన్నది, సింపుల్ గా తెలియచేయండి, అంత కాంప్లికేట్ చేయొద్దు.
బండ అంటే క్రీస్తు.
ఎవరైనా రవిబాబు గారి సాయం చేయండి, ఆయన బండ అంటే క్రీస్తు అంటాడు. అవితే చెప్పండి, కాకపోతే ఇంకోటి చెప్పండి. స్టడీ
క్రీస్తు ప్రైజ్లాడ్ సార్.
నారాయణ రావు గారు,
క్రీస్తు స్వయంగా పునాది అంటే ప్రాముఖ్యమైన రాయను సార్. అది సంఘం కట్టబడడానికి క్రీస్తు ముందు బండని నేను అనుకుంటున్నారు.
స్టడీ టీమ్ అంటే అనుకోవడం కాదు, దానికి లింకులు ఏమన్నా ఉంటే చెప్పారు. మిగతా
Ephesians 2:19 ఇట్లా ఈ విధంగా ఉంది సార్.
చదవండి. ఎప్సిబా జాషువా పెట్టిన వాక్యానికి రిఫరెన్స్ కి ఏం సంబంధం లేదమ్మా. యోహాను 14 ఉండదు ఆ వాక్యం. మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యారు. అది నా తెలిసి మొదటి కొరింథీ 14 ఉంటుంది. మీరు యోహాను 14 పెట్టారు. మొదటి కొరింథీ 14 ఆ బండ క్రీస్తే అని రాయబడింది. కాబట్టి ఇక్కడ బండ మీద నా సంఘాన్ని కడతానన్నది ఏసయ్య. ఆ బండగా ఉన్నారు సంఘానికి, ఆయన ప్లేస్మెంట్ గా ఉన్నారని తీసుకోవాలి అని అంటున్నారు పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ లో. మానస, నీ ప్రశ్నకి ఏమన్నా క్లారిటీ వచ్చిందా? ఓకే, ఆ ప్రశ్న సమాధానం దొరికింది. ఇంకేమన్నా 18వ వచనం మీద మాట్లాడతారా?
బ్రదర్ ప్రైజ్ లాడండి.
ప్రైజ్ లాడమ్మా. లావణ్య,
ఇక్కడ పేతురు అనే మాటకి రాయి అనే శబ్దం వచ్చింది కదా బ్రదర్, అంటే అతని పేరుకున్న అర్థమా అది, లేకపోతే అతను ఆ స్వభావానికి ఉన్నటువంటి అర్థమా బ్రదర్ ఆ రాయి అనేది?
రవిబాబు గారు సమాధానం చెప్పాలి. లావణ్య గారు అంటారు పేతురు అనగానే రాయి అని మీరు అన్నారు కదా, ఇది ఎలా అర్థం చేసుకోమంటారు, ఎందుకు ఆ పేరు అని అడుగుతున్నారు. ఏమైనా స్టడీ చేస్తే చెప్పండి.
అక్కడ ఫుట్ నోట్ లో ఇచ్చారు సార్, పేతురు అని అర్థం నాకు రాయి అని అర్థం అని, అంటే ఆ పేరుకు రాయి అని అర్థం సార్. రెగ్యులర్ సార్
ఆ పేరుకు రాయి అని అర్థం, అది ఆయన స్వభావమా లేకపోతే ఆయన ఇంటి వెనకాల తాత ముత్తాతలు ఏమన్నా రాళ్ళు కొట్టారా, అవన్నీ నాకు తెలియదు అంటున్నారు ఆయన. రవిబాబు గారు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. శ్యామ్ అన్న ఆది సంఘానికి పేతురు పునాది లాంటి, ఇక్కడ రవిబాబు గారు మీరు మాట్లాడాలి. చాలా సార్లు కన్ఫ్యూజ్ చేసే మాట ఏంటంటే 18వ వచనంలో నువ్వు పేతురు, పేతురు అంటే రాయి, ఈ బండ మీద నా సంఘాన్ని కడుతును కాబట్టి పేతురు అనే రాయి మీద నా సంఘాన్ని కడతానని ప్రభు అన్నాడు, కాబట్టి సంఘానికి మూల పునాది పేతురే అని అవశ్యం వాళ్ళు అంటారు. మీరేమంటారు?
మూలరాయి క్రీస్తే సార్, మనుషులు కాదు. ఆ మూలరాయి మీద కట్టబడే మిగతా చిన్నరాళ్ళు తనను నమ్ముకున్నటువంటి వారు అని నేను సార్. ఆ మూలరాయి అనే ఆ సంఘం కట్టబడేది క్రీస్తు అనే బండ మీదే సార్, పేతురు అనే బండ మీద కాదు సార్.
ఎందుకు కాదు? ఇక్కడ పేతురు అంటే రాయి అని ఉంది, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు పక్కనే, కాబట్టి పేతురే సంఘానికి పునాదిగా ఎందుకు తీసుకోకూడదు?
అక్కడ నీవు పేతురు అన్న తర్వాత అక్కడ క్లోజ్ అయిపోయింది సార్, సెమికోలం పెట్టారు. ఈ బండ మీద నా సంఘం అంటే, ఈ బండ అంటే క్రీస్తు అనే బండ సార్, క్రీస్తు మీద సంఘం అనేది కట్టబడుతుంది సార్.
ఎవరైనా మాట్లాడతారా? రవిబాబు గారు చెప్పారు, ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు ఈ ప్రశ్న మీద. రాధాకృష్ణ నెల్లూరు కోఆర్డినేటర్ కామ్ గా ఉన్నాడు, ఏం మాట్లాడతలా. అట్లాగే ఎవరు ఇంకా అరుణ టీచర్ గారు గుంటూరు కోఆర్డినేటర్ మాట్లాడండి.
సార్ ఏ డిస్కషన్ ఏం చేయలేదు సార్, ప్రస్తుతానికి వింటా ఉన్నాను సార్, నెక్స్ట్ టైం చేస్తాను సార్.
స్టడీ టీమ్ అంటే వినడం కాదు, డిస్కస్ చేయడానికి పిలిచాం. మీరు ఇక్కడ డిస్కస్ చేయకపోతే మీ జిల్లా ఎట్లా నడిపిస్తారండి? మీరు నడిపించడానికి మీకు ఇంకా మిమ్మల్ని మాట్లాడిపించడం కొరకు ఈ ప్రయత్నం.
సార్ ఓకే, అలా కాలేదు సార్.
రామ్ ప్రసాద్ గారు పల్నాడు నుంచి అంటున్నారు, ఆర్సీఎం వారు పేతుర్ని బండగా తీసుకుంటారు. నేను అందుకోసమే ప్రశ్న అడిగాను. పేతుర్నే బండగా తీసుకున్నారు, పేతుని ముందు పెట్టారు, దానికి వాక్యాన్ని వాడుకుంటున్నారు. ఎందుకు అట్లా అనుకోకూడదు? నువ్వు పేతురు రాయివి అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. తర్వాత వాక్యంలో కూడా ఇంకా క్లారిటీ ఇచ్చేది ఏంటంటే పరలోకపు రాజ్యపు తాలపు చెవులు నీకు ఇస్తానన్నాడు పేతురికి. పేతురికి తాలపు చెవులు ఇచ్చినప్పుడు పేతుర్ని బండగా దేవుడు సంఘానికి కట్టాడా? అది ప్రశ్న. ఎవరైనా స్టడీ టీం మాట్లాడతారా? ఈ పార్టిసిపెంట్స్ కూడా మీరు ఏమన్నా చాట్ బాక్స్ లో చాట్ చేయొచ్చండి.
నా పేతురు యేసు ప్రభు వారి మీద కలిగిన కనపరిచిన విశ్వాసాన్ని కూడా పండుగ తీసుకోవచ్చు.
పేతురు ఏదైతే ఇక్కడ తనకు బయలుపరచబడింది అన్నాడో ఆ బయలుపరచబడ్డ సత్యమే బండ అని సరోజ అంటారు. దాని మీద మీరు ఏకీభవించినా విభేదించినా మాట్లాడచ్చు. మాట్లాడతారా? మీ చేతిలో సజీవాన్ని పెట్టాం, మీకు ముందుగానే రిఫరెన్స్లు చెప్పాం, ఏం మాట్లాడకుండా ఉన్నారు మీరు. మీరు ఇక జిల్లాలో బైబిల్ స్టడీ ఎట్లా నడిపిస్తున్నారో నాకు పెద్ద డౌట్ అది
సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఇక్కడ అభిషక్తుడు అన్న మాట నారాయణ గారు ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమైంది. అభిషక్తుడు అన్న మాట పైవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ చెప్పేశారు, ధన్యుడు అన్న మాటకు వాడేశారు. క్రీస్తు అన్న మాటకి అభిషక్తుడు అని ఉంది, మీరు అలా చెప్పారు అది కాదు. చెప్పండి రవిబాబు గారు చెప్పండి
సార్. 1 కొరింథీ 3:11 ఉంటుంది సార్, వేయబడ్డ తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయలేడు అంటే ఆ పునాది ఆ బండ క్రీస్తు మీద కట్టబడుతుంది సంఘం అనేది ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది సార్.
ఇక్కడ మనకి ఉండొచ్చు కానీ రవిబాబు గారు బాగుంది మీ సమాధానం చాలా బాగుంది. ఇక్కడ మనకి నువ్వు పేతురువు రాయివి అన్నాడు, తర్వాత ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు, కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ ఇందాక నారాయణ రావు గారు చెప్పిన ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గాని ఇక్కడ మీరు చెప్తున్న మొదలు కొరింది 3:11 గాని ఎఫ్సీ 2:19 గాని ఇక్కడ వివరణ ఇచ్చారండి. పేతురు అనే పేరుకు గ్రీకులో పెట్రోస్ చిన్న రాయి అని అర్థం. ఏసయ్య రాయి మీద సంఘాన్ని కడతానల్లా, క్రీస్తు తన సంఘాన్ని నిర్మించబోయేది అనే అర్థం ఇచ్చేందుకు వాడిన మాట పెట్ర బండ. పేతురు పెట్రోస్ పెట్ర ఇది బండ అది రాయి ఇది బండ అది చిన్న రాయి ఇది బండ అక్కడే తేడా ఉంది మనకు అర్థమవుతుంది. అందువల్ల సంఘాన్ని పేతురుపై నిర్మిస్తానని ప్రభు అనలేదు. కావాల్సే మీరు మొదటి కొరింది 3:11 కోట్ చేశారు, మొదటి కొరింది ఇది తేడా ఉంది. కొరింది అని ఎక్కడ కనిపించినా దినవృత్తాంతాలకు వెళ్ళిపోతుంటది, అది సజీవ వాహినిలో ఉన్న మిస్టేక్ అది. వాళ్ళకి ఏమైనా మనం చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పాలి, చాలా కాలం అనుకుంటున్నాను నాకు నెంబర్ ఉంది చెప్పలేదు ఈ రోజు అని చెప్తాను. మొదటి కొరింది 3:11 ఏసయ్య అని రాయబడింది. తర్వాత ఎఫ్సి పత్రిక 2:19 ఏసయ్య అని రాయబడింది. పేతురు అని క్రాస్ రిఫరెన్స్ లో ఇంకా క్లారిటీ వస్తుంది, దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఏంటి ఆ పునాది అన్నాకాడ, క్రీస్తు స్వయంగా పునాదిలో అతి ముఖ్యమైన రాయి. బహుశా ఇక్కడ ఈ వచనంలో బండ అనే మాట ఉపయోగించటం ఏసే అభిషిక్తుడు దేవుని ఏకైక కుమారుడు పేతురు విశ్వాసంతో ఇందాక సర్వజ అన్న మాట ఇక్కడ క్లారిటీ వస్తుంది. మేబీ ఇది ఇందులో చదివి చెప్పుకుంటారు. మీరు అక్కడ సజీవ వాహిని వాళ్ళు ఇలాగ అన్నారు అని అనగానే సజీవ వాహిని రిఫర్ చేస్తాం మనం. ఇక్కడ ఏమంటున్నారంటే ఏసే అభిషిక్తుడు దేవుని ఏకైక కుమారుడు అని పేతురు విశ్వాసంతో ఒప్పుకున్న సంగతి మాత్రమే సూచించవచ్చు. ఇది భావన, ఆ ఫెయిత్ స్టేట్మెంట్ ని ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఈ సత్యం మీద నా సంఘాన్ని కడతాను అని అనొచ్చు అని వాళ్ళని చక్కగా మాట్లాడారు. రైట్, ఇంకేమైనా మాట్లాడతారు ఇక్కడ 18వ వచనం మీద ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. పెట్రాస్ వేరు, పెట్రా వేరు, చిన్నరాయి వేరు, బండ వేరు అని అర్థమైంది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడవచ్చు. చాట్ బాక్స్ లో ఈ స్టడీ టీం అనేది అడిగినట్టున్నారు, సారీ పార్టిసిపెంట్స్ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, నేను అవి చదువుతాను. మనం కొంచెం ముందుకెళ్ళాలి, కొంచెం మనం ముందుకెళ్ళాలి. చక్కగా ఎజ్రా దీన్ని వివరించాడు. తర్వాత అనురాధ గారు అన్నారు, హెడేసి సెయ్యోలు దేవుని ఎదుట నిలవనేరదు. అక్కడ పాతాళం అన్న మాటని హెడేసెయ్యూలు అని ఉందట, దాని మీద ఆవిడే మాట్లాడారు. రైట్, ప్రశ్న సుసన్న కిరణ్ అడుగుతున్నారు, రవిబాబు గారు మాట్లాడాలి. నా సంఘమును కడతాను అన్నాడు, నా సంఘము అన్న మాట మీద మీరు ఇందాక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చారు. సంఘము అన్నకాడ నేను రవిబాబు గారిని అడుగుతున్నాను, అంటే ఏమైనా మూలరాయిగా ఉన్న ఏసయ్య సంఘం కట్టాడు అన్న మాట దగ్గర దాన్ని ఫిజికల్ స్ట్రక్చర్ అనుకోవాలా ఎట్లా అనుకోవాలి, అది తన ప్రశ్న.
ఫిజికల్ స్ట్రక్చర్ కాదు సార్, అది ఆత్మీయంగా మనం క్రీస్తుని కలిగి ఉండి, క్రీస్తుని తెలుసుకుని క్రీస్తులో కలిగి ఉండి ఒక సహవాసంగా చేర్చబడిన ప్రతి గ్యాదరింగ్ ని సహవాసం సంఘముగా మనం చెప్పుకోవచ్చు సార్. ప్రైజ్ లార్డ్ సార్.
యా, బాగుంది. చర్చ్ అంటే బిల్డింగ్ కాదండి, ఇక్కడ సంఘము అంటే బిల్డింగ్ కాదు. బండ అనగానే మనకి మైండ్ సెట్ కి వచ్చేది బండ, బండ అంటే బండ కాదు. ఇక్కడ యేసు క్రీస్తే ఆ బండ అని ఉంది కాబట్టి ఏసయ్య. సంఘము అంటే బిల్డింగ్ కాదు, కాంగ్రిగేషన్ అంటున్నారు రఘుబాబు గారు. బాగుంది మీ ఆలోచన. ఈ సజీవ వాహిని కామెంటరీలో ఏమన్నారంటే, చర్చ్ అన్న పదం, సంఘము అన్న పదాన్ని మొదటిసారి కొత్త నిబంధన గ్రంథాలు ఇక్కడ చూస్తున్నామన్నారు. కాబట్టి కొంచెం దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? 18వ వచనంలో సంఘము అన్న మాట మీద ఏమైనా మాట్లాడతారా?
ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్. నారాయణ దాగర్ మాట్లాడండి.
పాతాళ ఒక ద్వారము దేని ఎదుట నిలవనేరు అన్నారు. దేని ఎదుట అంటే అర్థం దాని ఎదుట నెరవ అని రాసి ఉంది ఇది వాక్యంలో. దాని ఎదుట అంటే దేని ఎదుట?
రవి బాబు గారు, దాని ఎదుట అని ఉంది కదా పాతాళ ఒక ద్వారాలు దేని ఎదుట అని అడుగుతున్నారు. ఏమన్నా మాట్లాడతారా?
సంఘం ఎదుట సార్, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘం ఎదుట పాతాళ ఒక ద్వారములు నిలవబడవు. ఈ సంఘంలో చేరబడిన వారు
మాట్లాడండి. కంప్లీట్ చేయండి.
ఆ సంఘంలో చేర్చబడిన వారు పాతాళ లోకం నుండి తప్పించబడతారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని మనం అర్థం చేసుకోవచ్చు సార్. ప్రజలకు సార్
చాలా గంభీరమైన సత్యం మీరు ఆలోచించాల్సింది. చాలా గంభీరమైన సత్యం. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపిని రక్షించడానికి. యేసుక్రీస్తు ప్రభు ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి ఆయన పెట్టిన వ్యవస్థ సంఘం. ఆయన మాట్లాడతాడు, నేను ఒక సంఘాన్ని కడుతున్నాను, ఆ సంఘం రక్షణ కార్యాన్ని కొనసాగిస్తుంది, ఆ సంఘం దగ్గర పాతాళం ఓడిపోతుంది, ఆ సంఘంలో ఉన్నవారు పాతాళానికి తప్పించుకుంటారు అని ప్రభు అన్నాడని రఘుబాబు గారు చాలా చక్కటి క్లారిటీతో మాట్లాడుతున్నారు. ఇంకేమైనా మీరు మాట్లాడితే 18వ వచనం మీద మాట్లాడవచ్చు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, ఇక్కడ బండ అంటే పేతురు కాదు, ఆ సంఘం దగ్గర పాతాళం నిలబడలేదు అని మనం చూసాం. బాగుంది, ముందుకెళ్దాం. చక్కటి వివరంలోకి మనం వెళ్ళాం. ఇంకేమన్నా ఇలా మాట్లాడుతున్నారా అని చూస్తున్నా. పాతాళం అంటే ఏమిటి సార్ అని అడుగుతున్నారు. శాంతి ఇజ్రాయేల్ గారు, మీరు తెలివిగా అడుగుతున్నారా, తెలిసి అడుగుతున్నారా, ఎందుకు అడుగుతున్నారా అర్థం కావట్లేదు. కానీ మీరు అక్కడ కామెంటరీ ఏం చేసి పాతాళం అంటే ఏంటి సార్ అని తెలియకపోతే అడగొచ్చు. లేకపోతే దానికి మిగతా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. పాతాళం అంటే అందాక అనురాధ తను చేపెట్టింది. ఏమని పెట్టారంటే దానికి రాయబడ్డ ఆ మూల భాష పదాన్ని పెట్టారు తప్ప అర్థం పెట్టలే. అక్కడేమైనా అర్థం పెడితే బాగుంటది. హెడేస్ అన్న పదాన్ని వాడారు. హెడేస్ తర్వాత సియోల్, హెడేస్ సియోల్ కి వివరణ ఏమైనా మీరు పెడితే ఉపయోగం ఉంటుంది. అది సుస్తర్ణకిరం చేసింది తను. తను ధన్యుడు అన్న పద, మకారియోస్ అన్న పదానికి అర్థం ఇది అని పెట్టారు. అలా పెడితే అర్థం అవుతుంది. అదే తప్ప మీరు తెలిసిన విషయాలు కూడా ఏంటి ఏంటి అని అడిగే బదులు అదేంటో మీరే చెప్తే మీకే ధన్యత. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యత. కాబట్టి చెప్పే ప్రయత్నం మీరు చేస్తే బాగుంటుంది. సామ్యూయేలు అన్నాడు సంఘం అంటే కట్టడం నేను అడిగేశాను కాదు అని చెప్పేశారు. సుశీల గారు అంటారు గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, మనుషుల కుటుంబాల సమూహమే సంఘం అని అంటున్నారు. రమేష్ టీచర్ గారు పాతాళ లోక ద్వారాలు నిలవనేరవు అంటే ఎట్లాగా అర్థం చేసుకోవచ్చో మాట్లాడాం. చాలా చక్కగా కళ్యాణం అంటారు సంఘం అంటే ప్రజల కూటమి. నేను ఇక్కడ ఒక్క పాయింట్ జ్ఞాపకం చేస్తానండి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ వ్యక్తిగత భక్తికి ప్రాధాన్యత ఇస్తారు. మేము ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుతామని. దేవుడు పాతాళాన్ని జయించే అధికారం సంఘానికి ఇచ్చాడు. వ్యక్తిగతంగా నేను ఒంటరిగా ఉంటాను, నేను సంఘంతో కలవను, ఏ గుంపుతోనూ కలవను, ఒంటరి పక్షిలాగా ఉంటానంటే నువ్వు ఈ అధికారాన్ని అనుభవించలేవు. పాతాళాన్ని జయించే వ్యవస్థ సంఘం, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ అంటే బోర్డు కాదు, బిల్డింగ్ కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎస్ఎఫ్జే నేను సంఘము అని డిక్లేర్ చేశాం. ఎందుకు చేసామంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి వెళ్తున్నాం. ఈ గుంటూరు వాళ్ళకి సహవాసాలు ఉన్నాయి, టీచర్లకు సహవాసం ఉంది, అక్కడ ఒక టీం ఉంది, ఆ టీం రోజు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు. ఆ బృందంలో ఉన్న వాళ్ళందరూ మండుతూ ఉంటారు. ఆ బృందము సంఘము అని అంటాం. ఇది ఆన్లైన్ లో ఉంది కాబట్టి డౌట్లు వస్తే డౌట్లు రావచ్చు, కానీ నేను బిల్డింగ్ కాదు చర్చ్ అంటే, దానికి మూల భాషలో ఎక్లీషియా అన్న పదాన్ని వాడారు. ఎక్లీషియా అంటే బిల్డింగ్ సంబంధించి కాదు, కాల్డ్ అవుట్ వన్స్, పిలువబడ్డవారు, ప్రత్యేకించబడ్డవారు అని రాయబడింది, మనుషుల్ని సూచిస్తున్న పదం. దాన్ని అర్థం చేసుకోవాలి. ముందుకెళ్దాం, మరి ముందుకెళ్దాం. తాతాళం అంటే అంధకార జీవితమా? సూర్యప్రకాష్ గారు ఏదో రాస్తున్నారు. తాతాళం అంటే అంధకార జీవితం అట. తాతాళ ద్వారాలు అంటే మరణం వాటి ఛాయలు, మరణం వాటి ఛాయల. బాబు అసేస్ బైబిల్ స్టడీ లీడర్ గారు మీరు మాట్లాడొచ్చు, అన్మీట్ అయ్యి మీరు మాట్లాడొచ్చు. తాతాళం అంటే ఏంటో దాని మీద మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడండి.
లేదు సార్, నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సార్.
ద్రవబాబు గారు,
ఒక సంఘం క్రీస్తు అనే బండపై కట్టబడింది అనే దానికి సాదృశ్యం ఏమన్నా మనం చెప్పగలమా?
ఒక సంఘం క్రీస్తు అనే బండ మీదే కట్టబడింది అని ఎట్లా గుర్తించగలుగుతామండి అని అడిగారు. దానికి ఇక్కడ ఏం సమాధానం లేదు, కానీ చెబితే ఒకరిద్దరు ఏదైనా మాట్లాడండి. ఆ సందర్భం వచ్చినప్పుడు వెళ్దాం. ఇక్కడ మాట్లాడుకుంటే మంచిది, సూటబుల్. నేను చాలా వచనాలు ఉన్నాయి, అందుకోసం నేను భయపడుతున్నాను, కానీ మాట్లాడండి. రవిబాబు గారు చక్కటి ప్రశ్నకు పార్టిసిపెంట్ సమాధానం చెప్పొచ్చు, ఈ స్టడీ టీములు మాట్లాడాలి. సంఘం అనగానే బోడి పెట్టేస్తున్నారు, సంఘం అని బోడి పెట్టేగానే మనం సంఘం అంటున్నాము, కానీ ఆ సంఘానికి పునాది క్రీస్తేనా అని మనం ఎట్లా తెలుసుకునేది, అది ప్రశ్న. మాట్లాడతారా?
సార్ వందనాలు సార్. దానికి ఆధారం ప్రామాణికం, ఆదిమ సంఘం సంఘం విధానం ఆ సంఘంలో ఉందా లేదా దాన్ని బట్టి మనం కనుగొనగలం.
చెప్పు ఏంటి ఆదిమ సంఘంలో ఉన్న విధానం ఏంటి, అది ఆదిమ సంఘంలో చూడగలిగే చెప్తే కదా నువ్వు ఐడెంటిఫై చేసుకునేది.
ఆదిమ సంఘం అనుదినము ఆరాధించారు, అనుదినం వాళ్ళు కూడుకున్నారు, అనుదినం సహవాసం కలిగి ఉన్నారు. సువార్త పరిచర్యలో సంఘం ప్రధానమైన పాత్ర పోషించింది. ఇవన్నీ కూడా నేను చెప్పాను.
ఇమానుయేల్ బ్రదర్ ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు, నాకు కొంతవరకు బాగా అనిపించింది. ఇంకేమైనా మాట్లాడతారా? ఈ సంఘానికి క్రీస్తే బండగా ఉన్నాడు అని మనం ఎట్లా తెలుసుకోవటం, అది ప్రశ్న.
ఆత్మల భారం కలిగి ఉంటే గనక అది క్రీస్తే పునాదిగా కలిగినటువంటి
సంఘం. నా వాయిస్ రావట్లేదా? రాకుండానే లావణ్యగా వస్తుండయ్యారా? లేదు, వాయిస్ వస్తుంది, మీరే చెక్ చేసుకోండి. చెప్పండి అమ్మా. ఆత్మల భారం సంఘానికి ఉంటే ఆ సంఘం బల మీద కట్టబడింది అని అంటారు. అదేందో మన ఆత్మల భారానికి
అవును సార్. ఒక సంఘంగా ఉన్న వారికి మరి వారితోటి వారు వారి ఇరుగు పొరుగు వారు నశించిపోతున్నప్పుడు ఆ భారం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అలాంటి భారం కలిగి ఉన్నవారే క్రీస్తు పునాదిగా కలిగినటువంటి సంఘంగా మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నారు.
వాక్యాలు ఏం చూపించలేదు కానీ అభిప్రాయంగా చెప్తున్నారు. అభిప్రాయం అంటే మేము మిమ్మల్ని అడిగేది ఏమి, లేకపోతే దానికి బాగుంది. నేను ఎలా అంటాను, ఏసయ్య ఆత్మల భారంతో ఉన్నాడు కాబట్టి ఆ సంఘానికి క్రీస్తు పునాదిగా ఉంటే వాళ్ళు కూడా ఆత్మల భారం చూడగలుగుతాము అని లావణ్య అంటున్నారు. ఓకే, నేను ఇందాక ఇమానుయేల్ చెప్పిన మాట మీద నేను దీన్ని కట్ చేయడానికి మాట చెప్తున్నాను. ఇమానుయేల్ ఏమన్నారంటే ఆది సంఘం, ఆది సంఘానికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే యేసు పేరు ఎత్తితే చంపుతామంటున్నారు, కానీ పేతురు గాని అపోస్తలు గాని యేసే క్రీస్తు, మీరు చంపిన యేసే క్రీస్తు అని చెప్తున్నారు వాళ్ళు, యేసుని ప్రకటిస్తున్నారు వాళ్ళు. యేసయ్య దైవత్వాన్ని ప్రకటిస్తున్నారు, యేసయ్య క్రీస్తు అని బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం 17వ వచనంలో ఎవరు నేను, యేసు అడుగుతున్నారు ఎవరు నేను. దానికి ఆయన ఏమని సమాధానం చెప్పాడు, నువ్వు క్రీస్తువి, నువ్వు దేవుడు కుమారుడివి, నువ్వు మానవుడు కాదు, యు ఆర్ లివింగ్ గాడ్, నువ్వు సజీవుడవు అని చెప్పాడు. కాబట్టి ఏ సంఘం అయితే యేసు సజీవుడు, చనిపోయి తిరిగి లేవలేదు కాదు, తిరిగి లేచాడు, యేసు దేవుని కుమారుడు, యేసు క్రీస్తు అన్న సత్యాన్ని ఎరిగి ఉంటారో వారు ఈ బండ మీద కట్టిన వారు అని తీసుకుంటే సరిపోతుంది అని నేను అంటున్నాను. రైట్, ఈ ప్రశ్న ఎవరు అడిగారు? రవిబాబు గారు, మీకేమన్నా క్లారిటీ ఇవ్వగలిగా మేము?
ఇచ్చారు సార్. అయితే మనం ఒక మాటలో ఏమన్నా చెప్పుకోవచ్చా సార్? బైబిల్లో ఉన్న సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు చూపించిన మార్గమును ప్రకటించే సంఘాన్ని క్రీస్తు మీద కట్టబడిన సంఘంగా చెప్పుకోవచ్చని నాకు అనిపిస్తుంది సార్. అంటే బాప్తిస్మం ఇచ్చే విషయం గానీ, సత్యవాక్యాన్ని ప్రకటించే విషయం గానీ, సత్క్రియలు చేసే విషయం గానీ ఇవన్నీ పాటిస్తూ ఉంటే అది క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘంగా చెప్పుకోవచ్చు అనిపిస్తుంది సార్.
అంటే మీకేమైనా యెహోవ సాక్షులు ఏం చేస్తారు ఏమన్నా ఐడియా ఉందా? రీసెంట్ గా వివాదం వచ్చింది, వాళ్ళు మీరు అన్ని చేస్తారండి, వాళ్ళ బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళ బైబిల్ ప్రకారంగానే వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోని సంఘాలు కూడా బైబిల్ పట్టుకున్నాయి. మీరు బైబిల్ పట్టుకుని అని అన్నారంటే క్రీస్తు బండగా ఉన్నాడు లేదు మనకి ఎట్లా తెలుస్తుంది అంటాను నేను. రవిబాబు గారు,
పట్టుకోవడం ఒకటే కాదు సార్, ప్రకటన వాళ్ళు ప్రకటించేదాన్ని మనం లేఖనాల ఆధారంగా పోల్చుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. బరేక్ సంఘం గురించి పౌల్ గారు చెప్తారు కదా సార్, అలా ఉందా లేదా లేఖనాల్లో అని పరిశీలిస్తున్నట్లుగా చెప్తారు కదా సార్, అట్లా మనం కూడా వాళ్ళ బోధన బైబిల్తో పోల్చుకునే వారిగా ఉండాలని, దాన్ని బట్టి వాళ్ళు చెప్పే బోధ కరెక్టా కాదని మనం నిర్ధారించుకోవచ్చు అనిపిస్తుంది సార్.
దానికి నేను ఎలా అంటాను, ఇది సత్యమైన సంఘమేనా, ఇది మంచి సంఘమేనా అన్న ప్రశ్నకు మీ సమాధానం బాగా సూట్ అవుతుందేమో. ఇది క్రీస్తు పునాదిగా ఉన్న సంఘమేనా అన్న ప్రశ్నకు కంటే అన్న ప్రశ్న మీద అది మోర్ రిలవెంట్ సమాధానం కాదు అనిపించింది, అయినా మీ అభిప్రాయం గౌరవిస్తున్నాం. ముందుకెళ్దాం, తర్వాత ఇంకెక్కడ ఆగిపోయి మనం రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళాలి. ఈ రాధాకృష్ణ మాట్లాడితే మనం టైం అయిపోతుంది, ముగించుకోవచ్చు. మనం చాలా ప్రాముఖ్యమైన మాటలు పేతురు, బండ, సంఘము, పాతాళము ఇవన్నీ మాట్లాడుకున్నాం. 19:20 రాధాకృష్ణ గారు మీరు మాట్లాడవచ్చు, డౌట్ ఉంటే ఏమైనా అడగొచ్చు, లేదు అంటే మేము డౌట్ అడిగితే చెప్పాలి. నెల్లూరు కోఆర్డినేటర్ రాధాకృష్ణ గారు మీట్లో ఉన్నాడే చూడండి
సార్. సార్ సార్ ఫెయిల్యూర్ సార్.
చెప్పండి చెప్పండి
సార్. వందనాలు సార్.
వందనాలు కదా
సార్. అంటే నాకు డౌట్ ఏదైతే తాళపు చెవులు అనే దాన్ని మనం దానికి అర్థం చేసుకోవచ్చు సార్?
ముందు నీకేం అర్థమైందో చెప్పు. 19:20 మీద నువ్వు ఆల్రెడీ స్టడీ చేసి వచ్చి ఉండాలి. 19:20 మీద మీ వ్యాఖ్యానం చెప్పేయండి, వ్యాఖ్యానం చేయండి. తర్వాత మీకు డౌట్లు ఉంటే అడగండి, మేమేమైనా ట్రై చేస్తాం. మా డౌట్లు ఉంటే అడిగితే మీరేమైనా ట్రై చేయండి.
సార్ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీకు భూలోకం మందు దేనిని బంధించదువో అది పరలోక మందు బంధిస్తావు, భూలోకం మందు దేనిని విప్పుదువు అది పరలోక మందు విప్పుదు అని శ్వేతులతో మాట్లాడతారు సార్. ఇది సార్ 16:15 అంటాడు కదా సార్. అందుకు ఆయన మీరు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రశ్నిస్తారు సార్, వాళ్ళని నన్ను ఏమని అనుకుంటున్నారని మాట్లాడతారు సార్ అక్కడ. అందుకు పేతురు గారు ఏమంటారంటే నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడైనా క్రీస్తు అని మాట్లాడతారు సార్. అందు యేసుక్రీస్తు ప్రభువు వారు మెస్సయ్య అని అతను గుర్తిరగతారు సార్. మళ్ళా యేసు ప్రభు పేతురుతో నువ్వు ధన్యుడు అని చెప్పి మాట్లాడతారు సార్. అంటే
వచనాలకు మీరు ఎందుకు వెళ్తారండి? మీ వచనాల మీద మాట్లాడమంటే
మీ వచనాలు 19:20 మీద మాట్లాడడం అంటే పక్క వాళ్ళు వచనాలు ఇప్పుడు దాకా డిస్కస్ చేసిందని మాట్లాడతారు. మీ 19:20 ఏముంది, అదే మాట్లాడండి
సార్. అలాగే సార్, ఈ యేసుక్రీస్తు పేతురికి అధికారాన్ని ఇస్తా సార్, బాధ్యత అది సువార్త గురించి ప్రకటించదని నాకు అర్థం సార్. ఇది పరలోక రాజ్యంలోనికి చేర్చేదానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తాళపు చెవులను ఇస్తానని ఇస్తున్నారు సార్. అక్కడ ఇదేంటంటే బాధ్యత తర్వాత అధికారం దానికి సాధిస్తంగా ఉంటాయి.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మేమేమైనా ప్రశ్నలు అడగచ్చా మిమ్మల్ని 19:20 మీద? మీకేమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని అడగండి, స్టడీ టీమ్ ట్రై చేస్తారు.
సార్ తాళపు చెవులు అంటే సార్ ఇప్పుడు పేతురు గారు సువార్తలో సువార్త ప్రకటిస్తారు సార్, అక్కడ ప్రకటించినప్పుడు చాలా మందిని కూడా మా యూదులు అయితేమి సమరయుల్ని వాళ్ళందరూ కూడా మారుస్తారు సార్, మార్చి వారికి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తారు సార్. పరలోక రాజ్యంలో సమీపించేదానికి ఎలా రక్షణ గురించి దాని గురించి ప్రకటిస్తారు సార్. అందుకని అధికారాన్ని ఇస్తారు సార్. భూలోక ముందు నువ్వు దేన్నైతే బంధిస్తావో అది పరలోక ముందు బంధించబడును, భూలోక ముందు దేన్ని విప్పుతావో అది పరలోక ముందు విప్పబడును అని చెప్పి మాట్లాడతారు సార్ దేవుడు. నమస్తే.
రైట్, ఆయన క్లారిటీతో ఉన్నారండి. మీరేమైనా ప్రశ్నలు అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఒక్కసారి సజీవ వాహినిలో నుంచి ముందు మన రవిబాబు గారి పోర్షన్ డిస్కస్ చేశాం కాబట్టి అది కంప్లీట్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. అది ఇలా కంప్లీట్ చేస్తా, ఇలా మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే మెసేజ్ పెట్టండి, అడుగుదాం. రైట్, ఇక్కడ ఒక మాట 18 వచ్చిన మనం పేతురు అన్న మాట చూసేసాం. ఈ 2 పోర్షన్ చదివేస్తాను, మన డిస్కషన్ కి ఇంకా క్లారిటీ వస్తుంది. క్రీస్తు స్వయంగా పునాదులు అతి ప్రాముఖ్యమైన రాయి, ఆయనే బహుశా ఇక్కడ వచ్చిన బండ అనే మాట ఉపయోగించిన యేసే అభిషక్తుడు ఈ మాట మాట్లాడాం. దేవుని కుమారుడు, ఏకైక కుమారుడు అనే పేదరి విశ్వాసం తప్పుకున్న సంగతి మాత్రమే సూచించవచ్చు. ఇది కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ కొత్త వడంబడిక గ్రంథంలో మొట్టమొదటిసారి వచనంలో సంఘం అనే మాట కనిపించింది. దీనికి గ్రీకు పదం ఎక్లీషియా. దీనికి అర్థం బయటకు పిలువబడిన అని అర్థం. అంటే కట్టబడిన ఆ బిల్డింగ్ కోసం కాదు, పిలువబడ్డ మనుషుల కోసం. దేవుని ప్రజల కోటమిని సూచించేందుకు క్రొత్త వడంబడిక గ్రంథం సామాన్యంగా వాడిన పదం ఇదే. సంఘాన్ని సూచించే పదం. వారు ప్రత్యేకమైన పవిత్ర ప్రజగా ఉండేందుకు లోకంలోంచి బయటికి పిలువబడ్డారు. తర్వాత పాతాళం మీద మనం మాట్లాడలేదు, పాతాళ లోకం కోసం మాట్లాడారు. పాత వడంబడిక గ్రంథంలో ద్వారం తరచుగా నిర్ణయాలు చేసే స్థలం. ఇక్కడ పాతాళ ద్వారాలు అంటే మరణ సంబంధమైన శక్తులు, జీవులని, ముఖ్యంగా మరణ శక్తి ఉన్న సైతాను వాడు చేసిన తంత్రాలన్నీ అని అర్థం. ఇది సాతాన్ని 2వ మరణాన్ని సూచిస్తున్న పదం అని మాట్లాడుతున్నారు. వాళ్ళు క్రీస్తుతో ఆయన సంఘంతో జరిగిస్తున్న యుద్ధంలో జయించలేరు. సంఘంతో దగ్గర సాతాను శక్తులు ఓడిపోతాయి, క్రీస్తు దగ్గర సాతాను శక్తులు ఓడిపోతాయి. కాబట్టి నన్ను సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదురు నిలవనేరవు అన్న మాట దగ్గర సాతాను సమాజం సంఘం దగ్గర ఓడిపోతుంది అని ప్రభు మాట్లాడుతున్నారు. దాన్ని మనం రవిబాబు గారి పోర్షన్లో చూసాము. ఇక్కడ ఏమైనా రాధాకృష్ణ గారి పోర్షన్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే త్వరగా 19:20 వచనాల మీద మీరు అడగవచ్చు స్టడీ టీం.
తాళపు చెవి బంధించడం విప్పడం అవన్నీ ఉన్నాయి కదా, అవి ఏమైనా క్లారిటీ వచ్చిందని భావించవచ్చా?
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి అంటే అర్థం సార్?
పరలోకపు తాళపు చెవి అంటే అర్థం అడుగుతున్నారు. ఇందాక ఆయన ఆలోచి చెప్పినట్టున్నారు, అయినా మీరు ఎందుకు అడుగుతున్నారు? మీకు అర్థం కాలేదా నారాయణ రావు గారు?
సార్ సార్ నేను అర్థం చేసుకున్నాను.
అర్థం చేసుకోలేకపోయారు, విన్నారు కానీ అది మీరేమన్నా చెప్తే బాగుంటుందని అడుగుతున్నారు. రాధాకృష్ణనే అడుగుతున్నారు. బాబు రాధాకృష్ణ గారు, పరలోకపు తాళపు చెవి అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడు నారాయణ గారు. ఏమైనా మాట్లాడతావా?
సార్ పరలోకపు తాళపు చెవి అంటే సార్ అది అధికారాన్ని, అధికారము ప్లస్ బాధ్యతకు సాదృశ్యంగా ఉంది సార్.
ఏమి అధికారం
పనిచేసే సార్? సార్
ఏ అధికారం ఏ బాధ్యత
సార్? మన సువార్త ప్రకటించడానికి దేవుడు ఇచ్చినట్టు అధికారం సార్.
అంటే సువార్త పేతురు మాత్రమే ప్రకటించాలి, ఆయనకే తాళం ఇవ్వబడి ఇంకెవరు ప్రకటించకూడదు, అంతేనా మీ సమాధానం?
అట్లనే కదా సార్. అంటే మనం ముందు ఏంటంటే దేవుణ్ణి అడగాలి, తెలుసుకున్నారు కాబట్టి.
మరి మనం అంటారు అక్కడ పేతురికి ఇచ్చాడు కదండి తాళాలు, మనం అంటారండి మళ్ళా?
అదే సార్, అదే సార్ పేతురికి ఇచ్చాడు సార్ తాళపు చెవులు.
పేతురికి ఒక్కడికే సువార్త చెప్పమన్నాడు, మనకెవరికి సువార్త చెప్పమని లేదు, తాళం ఆయనకి ఇచ్చాడు మనకి ఇవ్వలేదు, అంతేనా మీ సమాధానం?
సార్ అది అందరికి ఇచ్చారు సార్, కానీ ఇది బాధ్యత అనేది ఆధ్యాత్మిక జీవితం సంబంధించింది సార్. ఇది
అలాగే ఆధ్యాత్మికంగా సంబంధించింది, అది పేతురికి సంబంధించింది, అది ఏంటో కొంచెం స్పష్టత కావాలి. ఇంకెవరైనా స్టడీ టీం మాట్లాడితే మాట్లాడండి.
సార్ తాళం అంటే అధికారం సార్. పరలోకంలోకి ఏ ఆత్మ రావాలి అంటే విశ్వసించిన వారు ఎవరు రావటానికి అధికారము లోపలికి పంపించడానికి పేతురికి ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది సార్.
పేతురు అలో చేస్తేనే పరలోకానికి వెళ్తారు, పేతురు అలో చేయకపోతే పరలోకానికి వెళ్ళరు, అంతేనమ్మా?
అంటే అవును సార్.
ఓ బాగుంది, కానీ భయంకరంగా ఉంది. మరొకరు మాట్లాడంటే పేతురు అలో చేయకపోతే ఇంకెవరికి పరలోకం లేదు అని అంటున్నారు అరుణాటిచ్చరి గారు. ఇంకేమైనా మాట్లాడతారా? తాళపు చెవి అనగానే దేవుని పనిముట్టు అన్నారు కళ్యాణమ్మ. మీనాక్షి ఆత్మీయ అధికారం అన్నారు. అమృత లీల రెడ్డి గారు ఆత్మని రక్షించే తాళం అన్నారు, అన్నారు చాలా అన్నారు. సువార్త యేసు అనే తాళం చెవి, సువార్త యేసు అనే తాళం చెవి అమృత లీల గారు. రైట్ రైట్ రైట్, సమయం అవుతా ఉంది, మీరు మాట్లాడారు త్వరగా, అయిపోయింది సమయం అయిపోయింది. సజీవ వాహినిలో ఏమి ఇచ్చారంటే క్లారిటీ నేను అదొకటి చదివేస్తాను, టైం అయిపోయింది కాబట్టి. 12 మంది రాయబారుల నాయకుడుగా పేతురుకు యేసు తాళం చెవులు ఇచ్చాడు. ఈ 12 మందికి నాయకుడుగా ఉన్నాడు కాడు, పెద్దగా ఉన్నాడు కాడు, ఆయనకి ఇచ్చాడట. దాని ఎలా వివరిస్తున్నారు? దేవుని రాజ్య ద్వారాలను ఇతరులకు తెరిచే ప్రత్యేకమైన పనికి అతను ఎన్నుకున్నాడు. యూదుల మధ్య పేతురు ప్రసంగానికి మొదటిసారిగా 3000 మంది రక్షణలోకి వచ్చారు. 8వ అధ్యాయంలో సమరయ దేశస్తుల మధ్యకి ద్వారాలు తెరవబడ్డాయి, పేతురు బృందం ద్వారానే అక్కడికి పిలిపి వెళ్ళాడు. తర్వాత కొర్నేలి రోమా ప్రాంతానికి పేతురుని దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవుని రాజ్యానికి అన్యులకు ప్రవేశం లేదు, దేవుని రాజ్యానికి సమరయకు ప్రవేశం లేదు, దేవుని రాజ్యాన్ని యూదులు అంగీకరించే పరిస్థితులు లేదు. ఇలా అన్నారు ఇక్కడ. ఉనికిలో ఉన్న ఈ 3 రకాల ప్రజలు వీరే. ఆ కాలంలో ఈ 3 వర్గాలు, యూదులు, సమరయులు, అన్యులు, ఈ 3 దేవుని రాజ్యాన్ని పరిచయం చేసింది పేతురు బృందం. ఆ బృంద నాయకుడు పేతురు అని అంటున్నారు ఈ సజీవ వాహిని కామెంటరీ వారు. దేవుని రాజ్యానికి ద్వారాలు ఇప్పుడు బార్లా తెరిచి ఉన్నాయి, ఇష్టమున్న వారెవరైనా ప్రవేశించవచ్చు. ఒకసారి తాళం తీసేశారు, అన్యులు
సువార్తలోకి రావచ్చు ఆ క్లారిటీ వచ్చేసింది. సమరయులు ప్రభు రాజ్యంలోకి రావచ్చు ఆ క్లారిటీ వచ్చేసింది. మళ్ళీ మనం ఇంకోసారి తాళం తీయాల్సిన పనిలా. ఆ తాళం స్టార్టింగ్ లో పేతురు తీసేశాడు, పేతురు ద్వారా దేవుడు తెరిచేశాడు, తెరవబడే ఆ ద్వారాలు ఉన్నాయంటున్నారు. తలుపు తెరిచిన తర్వాత ఇక తాళాలతో పని లేదు. యేసు తాళాలను పేతురికే ఇచ్చాడు గాని అతని తర్వాత వచ్చిన వారెవరికీ కాదు. తన రాజ్య ద్వారాలను అందరి కోసము తెరిచేందుకు దేవుడు పేతుర్ని తన పనిముట్టుగా వాడుకున్నాడు. పేతురు ఆ పనిని ఒక్కసారే చేసి ముగించాడు. ఇప్పుడు ఇక ద్వారాలు తెరవటం వీడియో లాంటివి ఏవైనా ఉంటే యేసు ప్రభు తానే అలా చేస్తాడు. అది ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. ప్రకటన గ్రంథం 1:18 మరణం యొక్క పాతాలపు తాళం యొక్క పాతాల నోక యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. మనుషుల దగ్గరికి లేవు, ఆ డోర్స్ ఓపెన్ అయిపోయాయి అని అంటున్నారు. తర్వాత మాట, పేతురు పని కేవలం దేవుని రాజ్య ద్వారాలు తెరవడం మాత్రమే కాదు, బంధించవలసినవి విడుదల చేయవలసినవి ఉన్నాయి, పరిష్కరించవలసిన రాజ్య వ్యవహారాలు ఉన్నాయి. అనుమతి నిషేధము, అనుమతి ఇవ్వడము నిషేధించడము అని నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ పనిలో ఇతర శిష్యులు కూడా పేతురుకున్నంత అధికారం ఉందని గ్రహించడం ప్రాముఖ్యం. ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్న 18:18 ఆయన ఏమన్నారంటే, మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి, మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయి. పేతురు మాత్రమే కాదు, శిష్యులకి అందరికీ ఈ బంధించడం విడుదల చేయడం అనే అధికారం ఉంది అని అంటారు. యోహాను 20:23, మీరు ఎవరి పాపాలు క్షమించరో అవి వారికి క్షమింపబడను, ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉండని వారితో చెప్పారు. కాబట్టి అందరికీ ఈ అధికారం ఉంది అని మాట్లాడుతున్నారు. శిష్యులు భూమి మీద దేన్ని బంధిస్తే అది అంతకు ముందే పరలోకంలో బంధితమై ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే పేతురు ఇతర శిష్యులు పరలోకంలో తీసుకోబడిన నిర్ణయాలు అమలు పరిచే ఉద్యోగులన్నమాట. పరలోక అధికారాన్ని భూమి మీద ఎగ్జిక్యూట్ చేసే వ్యవస్థ సంఘం అని కమెంటేటర్స్ అంటారు. మీరు స్టడీ టీంకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎలా బైబిల్ స్టడీ చేయాలో చెప్పాం, మీకు సోర్స్ ఏంటో కూడా చెప్పాం, సజీవవాహినిలో కామెంటరీ, సజీవవాహినిలో ఏ టూల్స్ అన్నీ ఉన్నాయి. మీరు చదువుకొని వస్తే స్పష్టంగా చెప్తారు. మిగతా వాళ్ళు మీ వాక్యం చదవరు. ఎవరో వాక్యం మీద కమాండ్ ఉంటే మీరు ఏది అడిగినా చెప్పగలుగుతారు, మీరు కన్ఫ్యూజ్ లేకుండా మాట్లాడతారు. అదేమి లేకుండా ఆ సమయంలో మీరేం బోధించాలో మీకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తాడు అన్నట్టుగా, మీరు బైబిల్ మన చేతులు లేని కాలంలో మనుషుల్లాగా టూల్స్ మీ చేతిలో పెట్టినా వాటిని ఏమి చదవకుండా వచ్చి గమ్మును కూర్చొని మా మొక్కలు చూస్తున్నారు. స్టడీ టీం అట్లా ఉంటే 500 మంది ఉదయాన్నే లేచి వచ్చి డిసప్పాయింట్ అవుతారు. అది పద్ధతి కాదు. రేపు మీరు అలా ఉండకూడదు, ప్రిపేర్ అయ్యి రావాలని జ్ఞాపకం చేస్తున్నా. మనం ముగించుకుందాం. స్టడీ టీం నుంచి ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. రేపు ఈ పోర్షన్ కంప్లీట్ చేసుకోవాలి, రేపు హోల్ చాప్టర్ మీద డిస్కస్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి రావాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒక సమయం తీసుకొని క్లుప్తంగా ప్రార్థన చేయండి. టీం అంతా బలపడాలని చెప్పి వీళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. స్టడీ టీం త్వరగా
మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోక కృపా సత్య సంపూర్ణుడు ఆజీవముకల దేవ, మీ ఘనమైన మహోన్నతమైన ప్రేమ కలిగిన నామమును బట్టి వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రము తండ్రి. అయా ఈ ఉదయకాలమందున ఆయన మీ పరిశుద్ధ లేఖనంలోని సత్యములను ఆయన అయా ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి, అందుని బట్టి స్తుతులు స్తోత్రములు ఆయన దయగలిగిన తండ్రి. మీ లేఖనంలోని సత్యములైన మేము గ్రహించటకు నాయన మీరు మాకు అనుగ్రహించిన బైబిల్ స్టడీని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు. వచ్చిన ప్రతి బిడ్డని నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా, ఇప్పటి వరకు నాయన మీ ప్రియదాసుని ద్వారా మీరు మాకు తెలియజేసిన విషయాలను నాయన మేము చర్చించుకున్న విషయాలు కూడా ప్రభు మా అందరి హృదయాల్లో నాయన నీరు గట్టి ఫలిం చేయమని వేడుకుంటున్నాను. ఈ వాక్యపు వెలుగులో దినదినము మేము ఎదుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయా నాయన మీ వాక్యము ద్వారా నాయన మేము బలపరచబడలాగా మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రము నాయన ప్రభు. మీకే వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రము నా తండ్రి. అయా లేఖన సత్యములు నాయన అయా నా తండ్రి మీరు మాకు ఇస్తున్నారు, అందును బట్టి స్తోత్రము నాయన.
తండ్రి వందనాలు. ఈ అసభ్యే పరిచర్యలో నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రము. నడిపించిన మీ దాసుని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి స్వామి. మీ దాసుని ద్వారా నాయన మీ చిత్తం యావత్తు నెరవేర్చిన ఆయన మీరు మహిమ పొందండి. ఆత్మను భారం కలిగిన ఆయన జరుగుతున్న ఈ పరిచర్యను ఆయన మీరు అరవదంతులుగా నూరంతులుగా దీవించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. సైజులట్ సార్.